శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఎల్వేల్పులైన శ్రీ సూర్యనారాయణ సుబ్బాయమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో మా గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభిస్తున్నాం. ఈరోజు వ్యాఖ్యాత్రినిగా మీ ముందుకు వచ్చిన నా పేరు హేమలత. అభిమానసుఖ ఆంధ్ర మురారి ఆంధ్ర భాషాభూషణ సరస్వతీపుత్ర కవిరాజశేఖర అవధాన కోకిల అయిన బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాము. గురువుగారిని పూలమాలతో సత్కరించవలసిందిగా ఆర్ఎన్కే ప్రసాద్ గారిని కోరుచున్నాము.
గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
ఈ రోజుతో ఆది పర్వం ముగియనున్నది. రేపటి నుండి సభాపర్వం బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు 5 రోజులు చెప్పనున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా తిలకించి విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాము. మా ప్రవచనాల యొక్క ఆడియో ఫైల్స్ ప్రవచన.com లో ప్రతిరోజు నిక్షేపించబడుతున్నవి. కావలసిన వారు ఆ సైట్ ద్వారా వినవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకొనవచ్చు. వీడియో ఫైల్స్ కూడా యూట్యూబ్లో పెట్టబడుతున్నాయి. మొదటి 2 రోజుల ప్రవచనం యూట్యూబ్లో పెట్టబడింది. యూట్యూబ్కి వెళ్ళి ఆదిపరం అని కానీ ఉండ్రాజవరం అని కానీ శుభ ఎలక్ట్రానిక్స్ అని కానీ లేక వద్దిపత్తి పద్మాకర్ అని వెతికితే ఆ ప్రవచనం యూట్యూబ్లో వీడియో చూస్తూ వినవచ్చు. ముందు రోజుల్లో ఈ 68 రోజుల ప్రవచనాలు యూట్యూబ్లో పెట్టబడతాయి. ఆ సైట్ నుంచి ప్రవచనంలో ప్రపంచంలో ఎవరైనా ప్రవచనాలు తిలకించవచ్చు. ఇప్పటికే ఈ ప్రవచనాలు దేశ విదేశాలలో వేలాది మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. వారందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రవచనం అనంతరం గురువుగారికి సన్మాన కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా చూసి తిలకించి ఆనందించవలసిందిగా కోరుచున్నాము. గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాం.
శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః.
సమస్త సన్మంగళాని సంతు. ఆదిపర్వం మంగళకరంగా మరి కొంతసేపట్లో పూర్తి కాబోతున్నది. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని కావ్యాని ప్రథంతి అని నిర్వచనం. ఎప్పుడు ప్రారంభంలో శుభముండాలి, మధ్యలో శుభముండాలి, చివర పూర్తి చేసేటప్పుడు కూడా శుభంతో పూర్తి చేయాలి. సాధ్యమైనంత వరకు నోటితో ఎప్పుడూ శుభమే పలకాలి, అశుభం పలకూడదు. అసలు మహాభారతం అంటేనే అత్యంత పవిత్రమైన సకల శుభాలకి ఆస్పదమైన గ్రంథం అది. అటువంటి గ్రంథంలో ద్రౌపదీదేవిని పెళ్లి చేసుకుని కళ్యాణంతో కలిసొచ్చింది పాండవులకి. అందులో ఆవిడ యాజ్ఞసేని యజ్ఞగుండం నుంచి పుట్టింది. పెళ్ళయ్యి కూడా అసంతృప్తిగా ఉండేవారు చాలా మంది ఉంటే, భర్తలు పెళ్ళయ్యే సమయానికి పేదవారుగా పిచ్చి బట్టలతో ఉన్నా మారువేషాలలో ఉన్నా వారిని చాలా గౌరవించి అందరినీ ఒకే రకంగా చూసుకుంటూ రవ్వంత కూడా పక్షపాతం లేకుండా వారు తెచ్చిన భిక్షాన్నాన్ని పంచిపెడుతూ ఉంటే కుంతీదేవి మెచ్చుకుని, నీలాంటి కోడలు దొరకడం మా అదృష్టం, నేను నీకు వరం ఇస్తున్నాను, నేను నా కొడుకుల్ని చూసి ఎలా సంతోషిస్తున్నానో నువ్వు కూడా నీ కొడుకుల్ని కోడళ్ళని మనవల్ని చూచి సంతోషించదవుగాక, ఎప్పుడు ఇలాగే జాగ్రత్తగా నీ భర్తలు చూసుకుని రాజసూయయాగం వంటి యాగాలు చేసి తరించు. ఇక్కడే వాచ్యార్థం తెలియకుండానే చెప్పింది ఆవిడ. ఆవిడకి చాలా కాలం క్రితమే వేదవ్యాసాదులు నీ కుమారుడు ధర్మరాజు రాజసూయయాగం చేస్తాడని చెప్పారు, ఆవిడ నోటి వెంబడి కూడా దేవనలో రాజసూయయాగం చేస్తేదవుగాక అనే మాట వచ్చింది అంటే అదే శుభం అన్నమాట. రాజసూయయాగంతో మొత్తం వారి జీవితాలే వేరే రకంగా మార్పు చెందాయి. చెప్పి చెప్పకుండా భగవంతుడు నోటి వెంబడి జరిగే పరిణామాన్ని కూడా చెప్పాడు. అవభృత స్నానం నీ భర్తతో చెయ్యి అన్నదట కుంతి. ఆవిడ సంతోషించింది. శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడితో పాటు వచ్చాడు, కానుకలు ఇచ్చాడు. ద్రుపదుడు కానుకలు ఇచ్చాడు, శల్యుడు మెచ్చుకుని ఆయన ఇచ్చాడు. ఎక్కడెక్కడి నుంచి పరివారం అంతా వచ్చారు. వీరంతా ఇక్కడ హాయిగా ఉండగా దుర్యోధనుడి దగ్గర సిబిసిఐడి అని ఉంటారు ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్, ఆ రోజుల్లో వేగులు వాళ్ళు. వాళ్ళు పరుగు పరుగున ఒకనాడు దుర్యోధనుడు సభలో ఉండగా కేవలం తన వారితో మాత్రమే, వాడికి ఆత్మీయులు కొందరు ఉంటారు, వారితో ఉండగా వచ్చి, మహారాజా జయ జయధ్వానాలు పెడుతున్నాం విను, ఆనాడు మన కర్ణుణ్ణి ఎదుర్కొని చావగొట్టిన ఆ నల్లనివాడు ఎవడో కాదు అర్జునుడు, ఇక శల్యుణ్ణి పడగొట్టేసిన వాడు సాక్షాత్తు భీముడు, ఆరంభకాలంలో మన శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడినటువంటి వారు ధర్మరాజు, యమలును, మొత్తం మీద వారంతా పాండవులు, మేము పూర్తి చూగా చూసొచ్చామని జరిగిందంతా చెప్పగానే దుర్యోధనుడు ఆ పూట ఏడ్చేట మామూలు ఏడుపు కాదు, అయ్యో అయితే ఆనాడు లక్క ఇంటిలో ఒక్క పురోచనుడు మాత్రమే దగ్ధమైపోయాడన్నమాట, పాండవులంతా చచ్చిపోయారనుకున్నాను, ఎంత దురదృష్టం, దైవ బలం కలిగిన వాళ్ళని ఎవరూ ఏం చెయ్యలేరని ఇప్పుడు అర్థమవుతున్నది, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, మరెన్ని మాయోపాయాలు చేసినా మా బల పరాక్రమాలన్నీ మొక్కబోతున్నాయి, వ్యర్థమైపోతున్నాయి, ఎప్పటికప్పుడు పాండవులదే పై చెయ్యి అవుతున్నది, ఏమిటో ఏం పూజ చేశారో దేవుడు వాళ్ళనే అనుగ్రహిస్తున్నాడని లోపల కొత కొతలాడిపోయి ఉడికిపోయి ఏం చెయ్యాలో అర్థం కాక కర్ణుడితోటి, శకునితోటి, దుశ్శాసనుడితోటి కాసేపు సంభాషణ చేసి, అసలే పాండవులు అవక్ర పరాక్రమవంతులు, మహాబలవంతులు, ఈ బలవంతులకి తోడుగా ఇప్పుడు ద్రుపదరాజు గారి సహాయం వచ్చింది, ఇది సరిపోదా అన్నట్టుగా పులి మీద పుట్టలాగా మరో పక్కన కృష్ణుడు బలరాముడు కూడా అక్కడే తిష్ట వేశారట. అసలు పాండవులంటే మొదటి నుంచి చాలా ఇష్టం కలిగిన చేదిరాజు శిశుపాలుడు కూడా అక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉందో చమత్కారం, శిశుపాలుడికి పాండవులంటే చాలా ఇష్టం కాబట్టే ధర్మరాజు చేసిన రాజసూయయాగానికి వచ్చాడు. కానీ ఏం లాభం, కృష్ణుడి మీద ద్వేషం వల్ల పాండవులతో వైరం పెంచుకున్నాడు తప్పవాడు. కాబట్టి ఆ రకంగా చూస్తే అందరినీ స్నేహితుల్ని కలుపుకుంటున్నాడు, బలం పెరుగుతోంది. ఒక వ్యక్తి బాగా బలం పెంచుకున్నాక వాడిని చంపడం కష్టం. ఇప్పుడు ఏం చేద్దాం, సామధాన భేద దండోపాయాలు ఉపయోగిద్దామా, ద్రుపదుని విడగొట్టేద్దామా, ఇంకెవరినైనా సరే డబ్బిచ్చి మన వేపు లాక్కుందామా, లేదా మళ్లీ కపటోపాయంతో చంపుదామా అని రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటే కర్ణుడు హఠాత్తుగా లేచి, ఎందుకు ఈ పెచ్చమాటలు, పాండవుల్ని మనం ఎన్నో రకాలుగా చంపాలని ప్రయత్నించాం, మన వల్ల అవ్వలేదు, దైవం వాళ్ల వేపున్నాడు, అన్నిటికీ మించి ఇప్పుడు ద్రుపదుడు మావగారు మావగారికి అల్లుడికి మధ్యలో తగాదా పెట్టడానికి ఇదేం కలియుగంలో వచ్చే ఎలక్షన్లు కావు కదా, అందువల్ల ఇది అసంభవం. కానీ ఒకే ఒక్క మార్గం ఉన్నది, పూర్వం ఇంద్రుడు మహాపరాక్రమవంతుడై శత్రువుల్ని చీల్చి చెండాడాడు, నేను కూడా వాసవోపముండే వజ్రాయుధం లాంటి నా బాణాలతో ఆ పాండవులందరినీ సర్వనాశనం చేసి నీకు సర్వం సహా సామ్రాజ్యాన్ని అప్పగిస్తాను నా మాట విను అంటే అందరూ అందుకు సిద్ధపడ్డారట. ఈలోపు శకుని అంత తేలిక అనుకోకు పాండవుల్ని జయించటం, ఏమీ లేని రోజుల్లోనే భీముడు మామిడి చెట్టు ఎక్కినప్పుడు నిన్ను పడగొట్టాడు, నిన్ను పిండి తెంచినట్టు తెంచి పారేస్తాడు, అంత తేలిక కాదు. కానీ ఈ విషయంలో మనం ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకుందాం, ముందు మీ నాన్నగారిని ఆకట్టుకుందాం అనగా ఈలోపు ఈ విషయాన్ని ముందే చేరవేశాట విదురుడు. విదురుడు ఆ పాండవులు బతికే ఉన్నారని, యాజ్ఞసేనుని పెళ్లి చేసుకున్నారని వినగానే ఎంత సంతోషం, యజ్ఞగుండం నుంచి పుట్టినావిడ నా కోడలయ్యిందని ప్రశంసించి ఇంట్లోకి వెళ్ళి అంతఃపురంలో ఆ పూటంతా ఏడ్చేటవాడు. ఇక్కడ నన్నయ్య గారు అన్న మాట ఏమిటో తెలుసా, పాండవుల శామంబు విని అంతస్తాపం ఏర్పడకుండా ఉండే, అంటే లోపల మహాబాధగా ఉంది, అంతస్తాపం లోపల మంచి వేడి, మహాబాధ, ఎక్కువ బాధ ఎక్కువైతే శరీరం ఉడికిపోతుంది. ఆ వేడి బయటికి కనపడకుండా, లోపల ఉన్న బాధ బయటికి వ్యక్తీకరించకుండా, లోపలేమో పాండవులు బతికారని ఏడుపు, పైకి మాత్రం భలే అదృష్టం అన్నాడు, ఇంట్లో కూర్చుని ఏడ్చేట్టు పాపం. అంటే దీన్ని బట్టి దుర్యోధనుడు అసలు బుద్ధి ఏమిటో అందరికీ అర్థమైపోతుంది అక్కడే. అలా వాడుండగా సమయానికి ఈ పూట విదురుడు లేడు. ఎప్పుడు చూసినా విదురుడు ధృతరాష్ట్రుడికి దగ్గరగా ఉండేవాట. ఆ పూట విదురుడు ఈ సంతోష వార్త అందరికీ చెప్పడానికి పోగానే దుర్యోధనాదులు పరుగు పరుగునొచ్చి, నాన్నా ఎప్పుడు చూచినా దిక్కుమాలిన విదురుడు నీ పక్కనే ఉంటాడు, అందుకే నీతో ఏదైనా మాట్లాడాలంటే కష్టంగా ఉంది, జరిగింది విన్నావు కదా, ఇంకా ఈ పాండవుల్ని జయించడం కష్టంగా ఉంది, నువ్వు చూస్తే విదురుడి మాటలు వింటావు, నువ్వు పాండవ పక్షపాతంతో ఉంటావు, మా మాట విను, మన సైన్యంతో వాళ్ళని ఒంటరి వాళ్ళని చేసి చంపేద్దామనగానే, రే తొందరపడకరా, నేను మాత్రం అసలు రహస్యం చెబుతున్నాను, ఎప్పుడు లోపల ఆ పాండవుల మీద కసితోటే ఉంటాను, వాళ్ళని చంపాలని అనుకుంటాను, కానీ కుదరడంలా. ఇప్పుడు భీష్మద్రోణాదులు మన వేపు లేకపోతే వాళ్ళని చంపడం కష్టం, ఇంతెందుకు మనం పెద్దవాళ్లతో ఆలోచిద్దామని మర్నాడు సభ చేసి జరిగిందంతా చెప్పి ఏం చేద్దాము, పాండవుల మీదకి దండయాత్రకి వెళదామా అన్నాడు వాడు. ఇంత సుస్పష్టంగా వాచ్యం చేసేసాడు వాడు. అప్పుడు భీష్ముడు ఏమన్నాడు తెలుసా, వారు మీరు అంతా నాకు సమానమే, నాకెవరి మీద పక్షపాత బుద్ధి ఉండదు, వాళ్ళు సద్గుణాలు కలిగిన వారు, అసలు వాళ్ళు ఎప్పుడన్నా నీకు అపకారం చేశారా తండ్రి అన్నారు, ఈ దుర్యోధనాదుల్ని సోదరులు అనుకున్నారు, మీరే ఏదో చేస్తున్నారు తప్ప, కాబట్టి పాండవులతో తగాదా పడ్డం అన్యాయం, నేను అసలు ఒప్పుకోను, వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఇవ్వడం ధర్మం అన్నాడు. పిలిపించి ఈ సంతోష సమయంలో సగం రాజ్యం ఇచ్చేయనగానే ద్రోణాచార్యుడు మహానుభావుడు ఆయన ఒక్కడే నిజమైన మాట మాట్లాడాడు, నేను చెబుతున్నాను మహారాజా, ఈ కర్ణుడనే ఒక దౌర్భాగ్యుడు, ముందుగా కర్ణుడి పేరే ఎత్తాడు ఆయన, వీడు అసమర్థుడై కూడా నేను సమర్థుణ్ణని నచ్చజెప్పి ఈ దుర్యోధనాదుల్ని మోసం చేస్తున్నాడు, నిజంగా వాడు అర్జునుడి ముందు నిలబడలేడు, వీరు కూడా ఆ మాయలో పడి చేజేతులారా భ్రష్టులు కాబోతున్నారు, ఎందుకొచ్చింది ఈ తగాదా, హాయిగా రాజ్యం వాళ్ళకి ప్రారంభావస్థలో మంచి చెడ్డ కింద అనిపిస్తుంది, చెడ్డ తీయగా అనిపిస్తుంది, కానీ అంత్యంలో చివరిలో చేదు మాత్రమే ఉపయోగపడుతుంది అనగానే కర్ణుడు లేచిపోయాడు తనను అధిక్షేపించగానే. ఈ ముసలాళ్ళని సమావేశాలకి పిలవడమే పెద్ద తప్పు, హాయిగా వేళ కింద భోజనం చేస్తారు, జీతాలుచ్చుకుంటారు, కష్టం వచ్చినప్పుడు మహారాజును నోటుకొచ్చినట్టు తిడతారు, అసలు వీళ్ళని ఎవడడిగాడు సలహా, మేమెప్పుడూ మీ పరాక్రమాన్ని నమ్ముకోలేదు, మొదటి నుంచి మీ అందరికీ పాండవ పక్షపాతమే, నేనొక్కడే ఈ దుర్యోధనుడి పక్షపాతిని, రాజుగారికి ఏది అనుకూలమో అదే పలకాలి, వెళ్లి వాళ్ళ అంతం చూసేద్దాం అనగాని విదురుడు, మహారాజా వింటున్నావు కదా ఈ మూర్ఖపు వాదన, ఈ పిడివాదన, ఇదే మీ కొంప ముంచుతోంది, పాండవులను పిలిచి రాజ్యం ఇచ్చావా బాగుపడతావు, లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడున్నాడు సర్వకర్మ సాక్షి అక్కడ చాలు అనగానే ధృతరాష్ట్రుడికి లోపల కొంచెం బెదురుండి, అనువుగానప్పుడు సంధి చేసుకోవడం చాలా మంచిదని భావించి, విదుర కొడుకుదేముంది, వాళ్ళని పిలిపించు, నేను ఆదరిస్తాను, వారికి తగిన కాలంలో ఏమివ్వాలో అది ఇస్తాను అన్నట్టు. వెంటనే విదురుడు సంతోషంగా బయలుదేరాడు. పాండవులు ద్రుపద రాజ్య సభలో ఉండగా వెళ్లి వాళ్ళకి మంగళాలు చెప్పి, మీరిక్కడున్న విషయం ధృతరాష్ట్రుడికి తెలిసింది, ఆహ్వానించి తీసుకురమ్మని నన్ను పంపాడు, తర్వాత మీ ఇష్టం అనగానే ద్రుపదుడు విదురుడు చెప్పిన మాట వినవలసిందే, కాని ఇంత పూర్వం జరిగిన కుట్రల వల్ల నా అల్లుళ్ళకి ఏం ప్రమాదం వస్తుందో అని నా భయం, అందువల్ల కర్తవ్యం కృష్ణుడి మీద పెడుతున్నాను అన్నాడు ఆయన. అందరూ ఒకళ్ళకొకళ్ళు తప్పించుకుంటారులేండి సమయం వస్తే, ఎందుకంటే ఏం చేస్తే ఏం ప్రమాదమో తెలియదు గనుక. ఒక్క కృష్ణుడు మాత్రం చిరునవ్వు నవ్వి, ఎందుకంత భయం, ఈ విదురుడు ఒక్క ధర్మమూర్తి, ఇతడుండగా మన పాండవులకి ఎప్పుడూ కష్టం రాదు, ఇది ఒక్క కృష్ణుడికి తెలుసు, ఎందుకని అసలు లక్క ఇంట్లోంచి వాళ్ళని బయట పారేసిన వాడే ఆయన గనక, అందుకని కృష్ణుడు అన్ని ఎరిగిన వాడు గనక, అందులో విదురుడు ధర్మమూర్తి అని తెలుసు గనక, ఎవరును ఏమిసేయుదురి విదురుడు పాండవులకు హితమొనరింపన్ నెవ్వగ నుండు దలంపకుడు ఇవ్వీరులకగు ఇవ్వీరులకగు అభీష్టమిది మొదలుంగా. ఈ విదురుడు ధర్మస్వరూపుడు, ఇతను రక్షిస్తూ ఉండగా, ఈతడి రక్షణలో ఉండగా ఈ పాండవులను ఎవ్వరూ సిగ పువ్వు కూడా కదల్చలేరు, తలలో పువ్వు వాడకుండా సిగ పువ్వు వాడకుండా వీళ్ళని కాపాడతాడు. ఈ రోజు నుంచి విదురుడితో మనం పంపితే వాళ్ళకి అన్ని శుభాలే కలుగుతాయి, ఏ కష్టం రాదు, ఇంత సుస్పష్టంగా కృష్ణుడు పంపేయమనగానే అందరూ సంతోషించారు. విదురుడు వాళ్ళని వెంట పెట్టుకుని హస్తినాపురానికి తీసుకుపోయాట. ధృతరాష్ట్రుడు ఎంతో ఆదరించాడు. ధర్మరాజా, నీ సుగుణాల వల్లే ఎప్పటికప్పుడు గండాల్లోంచి బయటకు వచ్చావు. నువ్వు చచ్చిపోయావని తెలిసి అన్నాళ్ళ నుంచో సరిగ్గా అన్నం తినకి చిక్కిపోయాను. 2 గ్రాములు బరువు కూడా తగ్గిపోయాను. ఇప్పుడు మళ్లీ నువ్వు వచ్చాక ఆ బరువు పెంచుకుంటానులేనని చాలా గౌరవించినట్టు నటించి ఆదరించాడు. కొంతకాలం అక్కడున్నారు. కొడుకులు కోడళ్లు తనకి సేవిస్తూ ఉండగా ధృతరాష్ట్రుడు తన కన్న కొడుకుల దగ్గర కంటే హాయిగా ఉన్నట్టుగా ఉన్నాడు. ఒకనాడు శుభముహూర్తంలో, అన్ని అష్టములే నేను చెప్పాగా, మీకేమిటో తెలియదు కానీ ఈ భారతం అంతా అష్టమితో మొదలవుతుంది. ఎక్కువగా యుద్ధాలు గాని పుట్టడాలు గాని మీకు ఇంకో రహస్యం చెబితే ఆశ్చర్యపోతారు. మనం ఆదిపర్వం ప్రారంభించింది పగలు సప్తమి, సాయంత్రం సమయంలో అష్టమి ఉంది. ఇంటికి వెళ్ళక చూసుకోండి 29వ తారీఖు నాడు. ఎవరం అనుకుని చేసింది కాదు, సూర్యోదయానికి సప్తమి ఉంటే చాలనుకుని ప్రారంభించాం. సాయంత్రం వేళ అష్టమి ఉంది. ఇది భారతం యొక్క లక్షణం అంట. తనంత తాను భారతం ప్రారంభించడం కాకుండా భగవత్ సంకల్పంతో ప్రారంభమైతే అది అష్టమి అవుతుంది అని శాస్త్రం. చివరి రోజు ఏమైందో కూడా చూసుకోవాలి మనం. మేమో భగవంతుడి సంకల్పం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మనకి. అత్యద్భుతమైన ఒకనొక ప్రణాళిక వాడిది. ఆ ప్రణాళికను మనం అంతా అమలు పరుస్తాం. శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడే దీనికి అధిష్టాన దేవతని మొదట్లోనే చెప్పాను. వినుము నరేంద్ర ఈ క్రతువు విష్ణుమయంబు అని కర్ణపర్వంలో కర్ణుడు చచ్చిపోయిన వెంటనే చెప్పిన గొప్ప పద్యం తిక్కన గారి పద్యం ఇది. అసలు కర్ణపర్వం ఎన్ని అత్యద్భుత విశేషాలు, హంసకాకాల కథ, ఇటువంటి అనేక విశేష కథలతో కూడినది. అందులో తిక్కన గారు తన అత్యద్భుత పాండిత్య రసమంతా వలకపోసేశాడు అనమాట. అందులో దుశ్శాసనుడిని వధించే ఘట్టం అయితే నరసింహావతారాన్ని తీసుకొస్తాడు అక్కడికి. అవన్నీ చెప్పే అవకాశం నాకు లేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడలేదు. కానీ మాయగారు గొడవ నాకు ఈ భారతం తలుచుకుంటే శివాలు ఎత్తిపోతుంది శరీరం అంతా. ఎందుకనంటే భగవంతుడు అందరికీ ఒక్కొక్క విచిత్రతత్వం ఇస్తాడు. నేను మొదటి నుంచి భీష్మ ద్రోణ కర్ణ శల్య పర్వాలనే యుద్ధ పర్వాలు కంఠస్థం చేశాను చిన్నప్పుడు. ఈ 4 పర్వాల దోరికి ఎవరు వెళ్ళక ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు వదిలించేద్దామని చూస్తారు. ఇందులో మాత్రం వచనంతో సహితంగా చిన్నప్పుడు మొండితనంతో ఎవడు ఎన్ని బాణాలు వేశాడు, ఎవడు ఎన్ని రోజులు యుద్ధం చేశాడు, ఎన్ని ఘడియలు ఎలా మాట్లాడాడు, ఇవి బాగా పరిశోధనాపూర్వకంగా నా చిన్నప్పుడు కేవలం 5 రోజుల్లో కంఠస్థం చేశానని చెబితే మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు. ఏమిటో మరి ఆ కాలం ఆ పరమేశ్వర కటాక్షం, మా తండ్రి గారి అనుజ్ఞ అది. ఒరే, సహజంగా యుద్ధ పర్వాల జోలికి ఎవరు వెళ్లరు కాబట్టి వాటిని ఏం చేస్తావో ఏమిటో. ఆఖరికి ఏడుస్తారు ఆ స్త్రీ పర్వంలో అవి కూడా. అందులో కొన్ని విచిత్రమైన ఛందస్సులు ఉంటాయన్నమాట. అటువంటి ఛందస్సులతో సైతంగా కంఠస్థం చేయని ఆయన ఆజ్ఞాపించారు. ఎప్పుడైనా తల్లి తండ్రి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి మళ్ళీ ఇక్కడ కూడా మనం ఉదాహరణ చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద అష్టమి నాడు ధృతరాష్ట్రుడు వీరికి అర్ధరాజ్యం ఇచ్చి ఏమన్నాడో తెలిసి, అర్ధరాజ్యం ఏంటి, ఇంద్రప్రస్థం అని ఒక పురం కట్టుకోండి ఇక్కడికి దగ్గరలో, దాని పక్కనే కాండవం అని ఒక వనం ఉంది, ఆ అడవి కూడా మీకు రాసి ఇచ్చేశాను. ఈ మధ్య నాకు ఒక ఆయన, ఏమండి గురువు గారు మీకు హౌస్ దానం చేస్తానండి అన్నాడు. ఎక్కడ అంటే బుట్టాయిగూడెం ఏజెన్సీ ఏరియాలో ఉంది ఆయనకు పాక, అది నా పీఠానికి రాసిస్తాట. అంతపూర్వమే అక్కడ నక్సలైట్లు 3 జీపులు పడగొట్టారు. ఆ బుట్టాయిగూడెం ఏజెన్సీ ఏరియాలో ఎవడన్నా ఏదన్నా రాసిస్తే కూడా మనకి అది ఉపయోగంలా, అది ఎవడికి ఇవ్వడానికి ఉండదు. అక్కడ ఇస్తే ఉపయోగం, కాశీలో కాకులు దానం చేస్తే ఉపయోగం ఉంది, ఫ్రీగా వస్తాయని ఎవడన్నా తెచ్చుకుంటాడా. అంచేత మరీ గాయ బామన్ కే హత్ అని హిందీలో సామెత ఉంది, చచ్చిపోయిన అవును పెట్టుకెళ్ళి బ్రాహ్మడికి దానం చెయ్యని. అలాగా కాండవనం ఇస్తట, అది ఎవడో ఏమీ చేసుకోలేడు. ఇంద్రప్రస్థం అంటే అప్పటికి ఇంకా కట్టబడలా, కేవలం ఇంద్రప్రస్థం అని ఒక స్థలం ఉంది. ఇంద్రప్రస్థం అంటే న్యూఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ ఉందే అది హస్తినాపురం. ఈ రెండింటికి దగ్గరలో మధ్యలో యమునా నది ఉంటుందంతే. అందుకని ఇంద్రప్రస్థ ప్రాంగణం మీకు ఇచ్చానన్నట్ట. పాండవులు సంతోషంగా నువ్వు ఏమిస్తే అది, యతిస్తే ఇతి, ప్రతిస్తే ప్రతి, కర్రిస్తే కర్ర, బుర్రిస్తే బుర్ర అన్నారు. ఏం మాట్లాడకుండా వెళ్లారు. వాళ్ళు అది పుచ్చుకుని వెళ్ళాక ఆ బండలు కొండలు చూచి భీముడు తెల్లబోతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడి అనుగ్రహం ఉన్న వాళ్ళకి కష్టమేమిటి. సకల లోకేశ్వరుడు అసలు విశ్వవ్యాపకుడు, విష్ణు శబ్దమునకు వ్యాపకశీలత్వాత్ విష్ణు అని అర్థం. ఆ భగవంతుడు తలుచుకుంటే కానిదేముంది. వెంటనే ఇంద్రుణ్ణి పిలిచాట. ఇంద్రభగవాన్ రమ్మనగానే ఆయన పరిగెత్తుకొచ్చాడు. వీళ్ళు ఎందుకు పిలిచారో తెలుసు గనక, విశ్వకర్మని పురమాయించాడు. విశ్వకర్మ కేవలం 72 గడియలలో అత్యద్భుతమైన నగర నిర్మాణం చేయించేశాడు. ఇంద్రప్రస్థం నిర్మాణం అయిపోయింది. అక్కడ కట్టలేదు, రాయి పెట్టలేదు, శంకుస్థాపనకి కొబ్బరికాయ కొట్టలేదు, అసలు కనీసం పాండవులక్కడికి కాలు కూడా పెట్టలేదు. కానీ విశ్వకర్మ అనుగ్రహంతో నిమేషమాత్రాలలో వచ్చి పడిపోయిందట అత్యద్భుతమైన నగరం. ఆ నగరాన్ని నన్నయ్య గారు ఏకంగా 12 పద్యాల్లో తెగ వర్ణించేశారు. అక్కడ సమస్త జాతుల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండేవారు. ఆకాశమంతెత్తు తెల్లని సున్నం కొట్టబడిన భవనాలలో ఎక్కితే ఆ పైన ఉన్నవాడు చంద్రమండలాన్ని చేత్తో పట్టుకోవచ్చుట. అంతెత్తున్నాయిట భవనాలు, అగర్తలున్నాయి, అనేక రకాల సౌకర్యాలున్నాయి, సకల సంపదలు ఉన్నాయి, భోజన సామగ్రి ఉంది. అక్కడ ఉన్నవాడు హాయిగా ఒక సంవత్సరం పాటు ఏమీ లేకపోయినా లోపల పడి తినొచ్చనమాట. అంతటి నిలవ ఉన్నాయి ఆహార పదార్థాలు. ఇటువంటి సకల సౌకర్యాలతో కూడిన ఇంద్రప్రస్థపురంలోకి శుభముహూర్తంలో వీళ్ళు అడుగుపెట్టారు, పురప్రవేశం చేశారు. గృహప్రవేశం కాదు, పురప్రవేశం. అందరూ ఆయా ప్రదేశాలలో సుఖంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మందిరం తీసుకుని వీళ్ళందరూ ఇలా ఉండగా అప్పుడు ధృతరాష్ట్రుడు, నేను ముందే చెప్పానా మీ అందరూ శుభస్థితిలో ఉంటారని, సర్వలోక కర్మ సాక్షి కృష్ణుడు సాక్షికాగమీకు సకల వృద్ధరాజులంద అర్ధరాజ్యమిచ్చితి పాండురాజ విభవమెల్ల రమణగొన్నుడు. నేను ఏనాడో చెప్పాను మీకు ఏమైనా అన్ని కృష్ణుడేనని. సమస్త లోకంలో ఎవరేం చేసినా దానికి సాక్షి కృష్ణుడు, సర్వలోక సాక్షి, కర్మసాక్షి ఆయన. ఆ కృష్ణుడు సాక్షిగా మీకు అర్ధరాజ్యం ఇచ్చాను. ఆయన అనుగ్రహంతో మాకంటే ఎక్కువ వైభవం పొందారు. ఆనాడు పాండురాజు కాలంలో ఎంత వైభవం అనుభవించిందో మన చంద్రవంశం, అంత వైభవంతో మీరు సుఖంగా ఉండండి అన్నట. వీరు కొద్ది రోజులు ఇక్కడ సుఖంగా ఉండగా ఒకనాడు అక్కడికి నారద మహర్షి వేంచేశాడు. వచ్చి మహానుభావులైన పాండవుల్ని దీవించగానే వాళ్ళు చెచ్చెర లేచి ఆయనకు ఆసనమిచ్చి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిమీద జల్లుకుని పుష్పాలతో పూజించి, ఊరకరారు మహాత్ములు, తమ రాకతో మా నగరమే పవిత్రమయ్యింది, ఆశీర్వదించండి అనగా ఎప్పుడూ ఆశీర్వచనం ఉంటుంది నాయన, కానీ ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఎంత వాడైనా సరే స్త్రీ విషయంలోనే దెబ్బతింటాడు, అందున ఒక్క అందమైన స్త్రీకి 5 భర్తలుంటే కొట్టుకు చచ్చిపోతారు, అందువల్ల మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ఐకమత్యంతో ఉండండి అని చెప్పడానికి వచ్చాను. పూర్వకాలంలో సుందుడు ఉపసుందుడు అని హిరణ్యకశిపుని వంశంలో పుట్టారు. హిరణ్యకశిపుడి వంశంలో నికుంభుడు అని ఒక రాక్షసుడు ఉండేవాట. ఆ నికుంభుడికి సుందోపసుందులు అని 2 కొడుకులు, పెద్దాడి పేరు సుందుడు, రెండోవాడి పేరు ఉపసుందుడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, కవల పిల్లలు, అచ్చం ఒకే రకంగా ఉండేవారు రాముడు భీముడు సినిమాలు లాగా. ఒకడు చూస్తే రెండోవాడు చూడక్కర్లా, ఎప్పుడూ ఒకే కంచం ఒకే మంచం అన్నట్టు తిరిగేవారు. ఏకదేహాలు కావు గాని ప్రాణం ఒకటే వారిది, వారిని ఎవరూ విడదీయలేరు. బ్రహ్మదేవుడి గురించి వారు తపస్సు చెయ్యగా బ్రహ్మ మెచ్చుకున్నాడు, మీకేం వరం కావాలో కోరుకోండి అంటే మాకు ఎవరి చేతులను చావు ఉండకూడదు, ఎప్పుడైనా చస్తే మేమిద్దరమే కొట్టుకు చావాలన్నారట వాళ్ళు. తథాస్తు, మీలో మీరు కొట్టుకుంటే తప్ప మీకు మరణం లేకుండా ఉండుగా, కాని బ్రహ్మ వరమివ్వగా ఆ వరంతో దర్పించి గర్వించి మదించి మించి వాళ్ళు ప్రపంచానికి కీడించి తిరగడం మొదలుపెట్టారు. వారి దెబ్బకి సురసిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులంతా చావు దెబ్బలు తినేశారట. ఎక్కడ చూసిన అల్లకల్లోలమే. వీళ్ల కాలంలో యజ్ఞాలు సాగలేదు, వీరి కాలంలో ఎక్కడ ధర్మం సాగలేదు. దాంతో చివరికి దేవతలంతా హడిలిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ ఇదేం వరం అయ్యా బాబు వాళ్ళకి ఇచ్చావు, వాళ్ళు మమ్మల్ని చావగొట్టేస్తున్నారు, స్వర్గాన్ని పరిపాలించలేకపోతున్నాం, ఎక్కడికి పోవాలో తెలియటం లేదు, రక్షించమంటే బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, దేనికైనా కాలం రావాలి, పాపం పండాలి, వారి పాపం పండే సమయం దగ్గరకొచ్చింది, ఆ మూర్ఖులు పరమ యజ్ఞద్రోహం చేస్తున్నారు, సాధువులకి మహానుభావులకి యజ్ఞాలకి అర్చనలకి ధర్మానికి విఘాతం కలిగించే వారిని చంపడానికి పరమాత్మ ఎప్పుడో ఒకప్పుడు ఒక సంకల్పం చేస్తాడు, వాళ్ళని చంపే మార్గం నే చూపిస్తా చూడండి అన్నట్ట అని ఒక దివ్య సంకల్పం చేశాడు. ఆ క్షణమే ఒక పరమ సౌందర్యవతి పుట్టుకొచ్చిందిట ఆయన ముఖం నుంచి. ఆ సౌందర్యవతి ఎలా ఉంది, అసలు బ్రహ్మగారికే మతిపోయిందన్నారు. అపూర్వమైన లావణ్యం, ప్రపంచంలో ఉన్న సౌందర్యమంతా కరిగించి ముద్ద చేసి అలా తయారు చేశాట. తామర పూరేకుల్లో ఉన్నాయి కళ్ళు, ఉందా లేదా అనిపిస్తోంది నడుము, ఎర్రగా ఉన్నాయి అరికాళ్ళు అరిచేతులు, శంఖంలా నున్నగా ఉంది మెడ, సంపంగి మొగ్గలా ఉంది ముక్కు, ఇక చేతులు చాలా పొడవుగా భుజాలకి ఈ మోకాళ్ళ దాకా తగులుతున్నాయి. ఆమె నడుస్తూ ఉంటే ఆ ఉయ్యారానికి బ్రహ్మగారికి అంత పూర్వం 4 ముఖాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఈవిడ చూడ్డానికి 4 ముఖాలు తెచ్చుకు చూశాట. అంత అందంగా ఉంది. ఒసే నీ మొహం తగలేక సేపు పక్కకి తిప్పుకొని, నీ మొహం కన్న కూతురువైనా నిన్ను చూస్తే నాకే వ్యామోహం కలుగుతోంది అన్నాడు బ్రహ్మ. అంటే దీన్ని బట్టి చూడండి ఎంత అద్భుత సౌందర్యము. ఇక దేవతలు మతిపోయింది. ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వెయ్యి కళ్ళు చేసుకుని చూసేట వెళ్ళి అలాంటి ఆ సౌందర్యవతికి తిలోత్తమ అని పేరు పెట్టారు. ఇద్దరున్నారు, వాళ్ళు అప్సరసలు కారు, తక్కిన వాళ్ళంతా అప్సరసలు. అప్పంటే నీరు. పూర్వం పాలసముద్రం చిలికినప్పుడు అందులోంచి రంభ, హరిణి, హేమ, మేనక వీళ్ళు పుట్టుకొచ్చారు. అందుకని నీళ్ళలోంచి పుట్టారు కాబట్టి అప్పంటే నీరు, అందులోంచి పుట్టారు కనుక అప్సరసలు అన్నారు. కానీ అలా నీళ్లలోంచి పుట్టకుండా ఉన్న ఇద్దరు సుందరీమణుల్లో నారాయణుని తొడ నుంచి పుట్టింది ఊరువు అంటే తొడ, అందునుంచి పుట్టింది ఊర్వశి, బ్రహ్మముఖం నుంచి పుట్టింది ఈ తిలోత్తమ. వీళ్ళందుకే దేవస్త్రీలే కాని అప్సరసలు కారన్నారు. ఈ అపూర్వ సౌందర్యాన్ని చూచి దేవతలు వ్యామోహం చెందుతూ ఉండగా బ్రహ్మగారు పిలిచి, ఓసి తిలోత్తమ, భూలోకంలో మందర పర్వత ప్రాంగణంలో సుందుడు ఉపసుందుడనే ఇద్దరు రాక్షసులున్నారు, నీ సర్వ సౌందర్య శక్తులు వడ్డి నీ చాకచక్యమంతా ప్రదర్శించి వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు తెచ్చేలా చెయ్యి అనగానే ఆవిడ భూలోకానికి వచ్చిందిట. అప్పటిదాకా ఎంతో ఐకమత్యంతో ఉన్న వీళ్ళిద్దరు ఒక్కసారి చూశారు. అబ్బా ఏమి సౌందర్యం, ఏమి సుందర సౌందర్యం అనుకుని సుందరి సుందరి అంటూ, సుందరిని వంటి దివ్య స్వరూపం ఎందెందు వెదకినలేదు కదని అప్పుడు మొదలెట్టారనమాట మాయిదారి పాట. వెంటబడ్డారట, నన్ను వరించంటే నన్ను వరించన్నారట. అన్యోన్య ప్రియ భాషణులు, ఒకరితో ఒకరు ఎప్పుడూ ప్రేమతో మాట్లాడుకునే వీరు ఆ ప్రేమ విడిచిపెట్టి సుందరి అంటూ వెంటబడ్డారు. ఆవిడ కూడా చిరునవ్వు నవ్వింది. మా ఇద్దరిలో ఎవరిని వరిస్తున్నావో చెప్పవా అన్నారట వీళ్ళు. నేను మాత్రం ఎంతకాలం ఇలా ఉంటాను, ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవలసిందే, కాకపోతే నాకు ఒక నియమం ఉంది, ఎవరైనా యుద్ధం చేసి నా ఎదురుగుండా గెలుపు పొందితే వారిని పెళ్లి చేసుకుంటాను. మీ ఇద్దరు ఒకే రకంగా దృఢంగా బలంగా ఉన్నారు, మీ ఇద్దరు కొట్టుకు చావండి, మీలో ఎవరు నెగ్గితే వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటానందిట. ఏ సుందుడు, నేను నిన్ను చావబడతాను అన్నాడు వెంట ఉపసుందుడు. అప్పటిదాకా వాళ్ళు కలిసి ఉన్నవారు వాళ్ళు. ఈ సుందరి కొత్తగా వచ్చిన సుందరి కోసం ఒరే నీ సంగతి చూస్తానన్నట్టు తమ్ముడు అన్నగారిని, నీ సంగతి చూస్తానన్నాడు. అంతే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు. అన్యోన్య ప్రియ భాషణులు, అన్యోన్య హితైషుల సురలు, అన్యుల పోలెన్ మంజు పరిప్రేరితులై, అన్యోన్యాభిగతి చనిరి యమ పురమునకు. ఏనాడు పొరపాటున అన్నకి వ్యతిరేకంగా నడుచుకోని తమ్ముడు, తమ్ముడికి వ్యతిరేకంగా నడుచుకొని అన్న, పరమ భయంకర బద్ధశత్రువుల్లాగా ఒకళ్లతో ఒకళ్ళు ఘోర యుద్ధం చేసి పిడికిళ్లతో కొట్టుకుని, ముక్కుల మీద కొట్టుకుని, పొట్ట మీద కొట్టుకుని, గుండెకాయలు పీకేసుకుని, కళ్ళు పీక్కుని ఘోర యుద్ధం చేసి మంజు పరిప్రేరితులై ఒకళ్ళనొకళ్ళు అంతకంతకి రెచ్చగొట్టేసుకుని ఒక్క స్త్రీ కోసం, ఒక సుందరి కోసం కొట్టుకు చచ్చిపోయారు. చివరికి ఇద్దరు ఒకళ్ళొకళ్ళు గట్టిగా కొట్టుకోగానే చచ్చిపోయారు. బ్రహ్మిచ్చిన వరం అది కదా, అందుకని. అర్థమయ్యిందా? ఎవరిని చంపలేని ఆ సుందరీమణి నిజానికి ఆవిడ గట్టిగా ఉఫ్ఫంటే ఊత్తే పడిపోయేలా ఉంటుంది, తన సౌందర్యంతో చంపేసింది వాళ్ళని. బ్రహ్మదేవుడు అలా వాళ్ళని చంపాడు. పాండవులారా, ఆ తర్వాత తిలోత్తమని ఇంద్రలోకానికి పంపించాడు ఆయన. ఈ కథ మీకు ఎందుకు చెబుతున్నానో ఈ పాటికి అర్థమయ్యి ఉంటుంది కదా. ఇంతుల నిమిత్తమునా ధృతిమంతులు పొందుదురు భేదమతి కావున, మీరింతయునిరింగి వండులు చింతింపక సమయమిల్దు చేయుడు బుద్ధి. మహాసౌందర్యవతి కనపడితే, అతిలోక సౌందర్యవతి ఒక రమణీయ స్వరూపిణి కనపడితే ఎంతటి జ్ఞాని అయినా బుట్టలో పడిపోతాడు. అందుకని మీరు ఒక నియమం పెట్టుకోండి, ఆ నియమం ఉంటే ఇక మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇక ప్రపంచం తల్లకిందులైనా మీకు అపజయం ఉండదు అనగానే, నారద మహర్షి మీ పాదాల మీద ఒట్టేసుకుని ఈ రోజు నుంచి మేము ఒక నియమం పెట్టుకుంటున్నాం అన్నారట వాళ్ళు. ఆయన ఎదురుగుండా, మేము ద్రౌపదిని పగటిపూట ఎలా మాట్లాడినా రాత్రిపూట మాత్రం ఏకకాలంలో అందరూ చూడం, ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి మందిరంలో అట్టే పెట్టి ఏర్పాటు చేస్తాం. ఈ సంవత్సరం ధర్మరాజు గారు, ఆ తర్వాత సంవత్సరం భీముడు. ఈ సంవత్సర కాలం ద్రౌపదీదేవి ఏ మందిరంలో రాత్రిపూట ఉంటుందో ఆ పూట ఆ మందిరం కేసి పొరపాటున రెండోవాడు వెళ్ళడు రాత్రిపూట, పగలు పర్వాలేదు. రాత్రి అటు ఎవరైనా వెడితే వాళ్ళు సంవత్సర కాలం పాటు, యాక్చువల్గా ద్వాదశ మాసములు అన్నారు మూలంలో, ఎందుకో కొన్ని చోట్ల 12 ఏళ్ళు అన్నారు. 12 ఏళ్ళు ఏకంగా తీర్థయాత్రలు అయితే తర్వాత ఉండేది లేదు, ఏమీ లేదు. కాబట్టి ద్వాదశ మాస తీర్థయాత్ర వ్రతం పెట్టుకుంటాం. ఎవడన్నా పొరపాటున ఏ ధర్మరాజు మందిరంలోనో ద్రౌపది ఉండగా భీముడో అర్జునుడో వెళ్లారనుకోండి, వెడితే వీళ్ళు 12 నెలల పాటు తీర్థయాత్రకు వెళ్లాలట, ఇది నియమం అని పెట్టుకోగానే నారదుడు దీవించి వెళ్ళాడు. సహజంగా నారదుడిని కలహభోజనుడు అంటారా, ఇక్కడ కలహాన్ని తప్పించడానికి నియమం చేసి వెళ్ళాడు. ఇది దైవబలం అంటే. నిజానికి నారదుడు ఎప్పుడూ కలహభోజనుడు కాడు, అది అజ్ఞానంతో అనే మాట కాని, ఊరికే కౌల కల్పన తప్ప. ఎప్పుడు ఆయన చేసినా లోకశ్రేయస్సది పరమజ్ఞాని, అంతటి నారాయణ స్మరణ పరాయణైక చిత్తుడు మరొకడు లేడు. ఆయన వెళ్ళగానే వీళ్ళు అలాగే నియమం పెట్టుకున్నారట. హాయిగా కొద్ది రోజులు గడిచింది. ఒకప్పుడు ధర్మరాజు గారి మందిరంలో సంవత్సర కాలం ద్రౌపది ఉండే నియమం ఉన్నది. ఆ కాలంలో అనుకోకుండా రాత్రిపూట ఇంచుమించుగా 10 గంటల నుంచి 12 గంటల సమయం మధ్యలో ఒక బ్రాహ్మణోత్తముడు అర్జునుడి మందిరానికి వచ్చి, అర్జున అర్జున రక్షించు రక్షించు అన్నట్ట. ఏమిటి, ఎందుకు వచ్చావు, ఏం చెప్పమంటావయ్యా, నేను ఒక బ్రాహ్మణ్ణి, నాకు పెద్దగా ఆస్తులు లేవు, ఒక 12 గోవులున్నాయి, వాటికి దూడలున్నాయి, ఈ గోవుల పాలతోటి వెన్నతోటి నేతితోటి యజ్ఞాలు చేసి బతుకుతూ ఉంటాను నేను, నా హోమధేనువులవి. హఠాత్తుగా కొంతసేపటి క్రితం చీకటి పడగానే దొంగలు వచ్చి ఎత్తుకుపోయారు. ఆ దొంగలు కూడా మామూలు వాళ్ళు కాదు, పిండారకులు అని కొంతమంది దొంగలు. అమ్మో, పిండారకులని ఓ ప్రత్యేకమైన కేటగిరీ ఉండేదండి ఆ రోజుల్లో. వాళ్ళు కృష్ణుడు చచ్చిపోయాక కృష్ణుడి భార్యలో ఎత్తుకుపోయిన దుర్మార్గులు వాళ్ళు. ఆ పిండారకులు పిండి పిండి చేసి పారేస్తారట, భయంకరులు వాళ్ళు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కాలం దాకా ఉన్నారు. పంజాబ్ బెటాలియన్ తోటి బ్రిటిష్ వాళ్ళు ఆ దొంగలను చావగొట్టేవారని మనకి హిస్టరీలో ఉంది, చూసుకోండి. అంతటి కఠోరమైన జాతి అది. అటువంటి దొంగలు నా ఆవులు ఎత్తుకుపోయారు. ఆ ఆవుల్ని విడిపించకపోతే దూడలు అంబా అంబా అని అవి చచ్చిపోయేటట్టున్నాయి, యజ్ఞం జరగకపోతే నేను చచ్చిపోతాను, బ్రాహ్మణ హింస నీకు తగులుతుంది అనగానే అర్జునుడు ఆలోచించి, మా ఆయుధాలన్నీని ధర్మరాజు గారి మందిరంలో పెడతాం, రాత్రిపూట అవసరం లేదని. దురదృష్టవశాత్తు ఈ సంవత్సర కాలము ధర్మరాజు గారి దగ్గర ద్రౌపది ఉన్నది, అక్కడికి నేను రాత్రి వెళ్ళకూడదు. ఈ బ్రాహ్మడేమో ఆవులో ఆవులో రక్షించంటాడు. ఆవుల కోసం రక్షణ కోసం వెళ్లాలంటే ధనుస్సు కావాలి, ధనుస్సు కావాలంటే ధర్మరాజు మందిరానికి వెళ్ళాలి, వెడితే నియమోల్లంఘన అవుతుంది. ఏం చెయ్యనా అని ఆలోచించి, గో విప్రసురార్థి రక్షణ కంటే ఇంక మరొక కర్తవ్యం లేదనుకుని, ఏదైతే అది అవుతుందనుకుని, ఆ ఆయుధాగారానికి వెళ్లి ధర్మరాజు గారి మందిరంలో ఆగ్నేయం మూలలో ఆయుధాగారం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇళ్లల్లో ఆయుధాలు ఉండే ప్రదేశం ఆగ్నేయం అయి ఉండాలి. వంట, యజ్ఞశాల, ఆయుధశాల, ఈ మూడు ఆగ్నేయం దిక్కులో ఉండాలని అగ్నిపురాణంలో కూడా వాస్తు మహిమల్లో చెప్పారు. అందుకని అక్కడికి వెళ్లి తన ధనుస్సు తూణీరాలు తీసుకుని మహావేగంగా బ్రాహ్మణుడు చెప్పిన దిక్కుకి వెళ్లి దొంగల్ని చీల్చి చెండాడి, ఆవులు పట్టుకొచ్చిచ్చాడు. పొద్దుటి అన్నగారి కాళ్ళకి నమస్కరించి, అన్నయ్య నన్ను క్షమించు, నియమోల్లంఘన చేశానన్నట్ట. ఏం జరిగింది, ఇదిగో ఆ బ్రాహ్మడి కోసం రాత్రి నీ మందిరానికి రావాల్సి వచ్చింది, కేవలం ఆయుధాగారానికే వచ్చాననుకో, అయినా నియమం నియమమే గనక నేను సంవత్సర కాలం తీర్థయాత్రలు చెయ్యడానికి అనుమతిమ్మనగానే, నాయనా గోబ్రాహ్మణ రక్షణ కోసం ఏం చేసినా దోషం కాదు, నీవు కావాలని రాలేదు కదా, ధర్మరక్షణ కోసం చేసిన అధర్మం ధర్మం కంటే గొప్పది వెళ్ళొద్దనగానే, నువ్వు చెప్పింది నిజమే కానీ మనం పెట్టుకున్న నియమాన్ని మనమే ఉల్లంఘిస్తే రేపటి నుంచి ప్రజలంతా వీళ్ళు లోలురుగా నియమాలు అంటారు కానీ నియమాలు పాటించరంటారు. కాబట్టి నేను వెళ్ళొస్తానని అన్నగారికి నచ్చ చెప్పి తీర్థయాత్రలకు బయలుదేరాడు. తీర్థయాత్ర అంటే మాటల, తీర్థయాత్రలు ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళకూడదని శాస్త్రం. మహానుభావులైన గురువులతో వెడితే వారితో సంకల్పపూర్వక స్నానాలు, సంకల్పపూర్వకమైనటువంటి అనేక అనేక దివ్య కార్యక్రమాలు, ఇంకా అనేక క్షేత్రాల యొక్క మహిమలు తెలుస్తాయి. అందుకనే 10,000 మంది మహానుభావులైన పండితులతో బయలుదేరాట. ఏం మేము తీర్థయాత్రలు ఎందుకు పెడుతున్నామంటే, ఈ ప్రజలంతా కేవలం కావాలని అందుకొస్తూ ఉంటారు, కాశీ కానీ ఇంకోటి కానీ, ఎడితే ఎక్కడ ఏం చూడాలో అవి తెలుస్తాయి. తెలియడం అంటే దానికి కల కారణం నా చిన్నప్పుడు తీర్థయాత్రలు తెగ తిరిగి వాటన్నిటినీ జీర్ణించుకోవటం వల్ల, పురాణాలు బాగా మథనం చేయటం వల్ల. ఎందుకు చెబుతానంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు సద్గురువులతో వెళ్లే యాత్ర మాత్రమే యాత్రని, తక్కిన యాత్రలకు అంత శక్తి ఉండదని ఈ భారతంలో చెప్పారో లేదో, రేపు సుశర్మ గారిని అడిగితే చూపిస్తారు మీకు ఆదిపర్వం. మహానుభావులైన వాళ్లతో వెడితే ఎంత లాభమో చెప్పాడు అందులో. కాబట్టి మొత్తం మీద కలిసి వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వెళ్ళాడు. క్షేత్రాలన్నీ చూసుకుంటూ, దారిలో ఉన్న విశేషాలు తెలుసుకుంటూ, అందులో ఆయా క్షేత్రాలలో ఎలా సంకల్పపూర్వకంగా స్నానం చెయ్యాలి, దానం ఎక్కడెంత చెయ్యాలి. కురుక్షేత్రంలో బంగారం దానం చేయడం చాలా గొప్పది, అందుకని అక్కడికి వెడితే బంగారమే చెయ్యాలి. కాశికాక్షేత్రంలో అన్నదానం చాలా గొప్పది, భూదానం గొప్పది. కాశికలో కాకినికా మాత్రంబు భూదానంబు చేసిన అన్నాడు. అంటే ఒక చిన్న సూది మనం ఓపినంత స్థలం దానం చేసినా చాలట కాశీలో. కాశీలో దానం చేయడం అంటే చాలా మందికి అర్థం కాదు, కాశీలో ఉన్న స్థలం కాదు అక్కడ అర్థం. కాశీలో ఏమండో ఉండరాజవరం వెళ్ళాక మీకు ఇస్తున్నానండో గజం డాక్టర్ గారింటి పక్కన అని సంకల్పం చెప్పేసి వచ్చాక ఇచ్చేస్తే చాలన్నమాట. అంటే డాక్టర్ గారి స్థలం లాగేయకండి మళ్ళీ. అలా మొత్తం మీద ఎక్కడో ఒక చోట అక్కడ సంకల్పం చేస్తే అది పుణ్యం అన్నమాట. ఈ విధంగా ఎక్కడ ఏమి చెయ్యాలో అవన్నీ చేసుకుంటూ బయలుదేరట. ఇక్కడ రాశాడు, ధరణి సురుల గురుల పరమయోగుల మహాభాగులైన ఎట్టి భాగవతుల రాజవంశవరుడు పూజించుచును వారి వలన పుణ్య కథలు వెలయ వినుచు. మహానుభావులైన బ్రాహ్మణోత్తముల్ని, గురువులను, యోగులను, ఇంకా భాగవతోత్తముల్ని పూజించి వారి ద్వారా స్థల పురాణాలు, విశేషాలు, క్షేత్రాలు బాగా తెలుసుకుంటూ కథలు వింటూ బయలుదేరి వెళ్ళాట. చివరికి వెళ్ళి 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 గంగానదీ తీరంలో అక్కడి నుంచి పాతాళానికి మార్గం ఉంది అంటారు. ఆ మార్గ ప్రాంగణం దగ్గర గంగలో స్నానం చేశాడు. సాధారణంగా స్నానం చేసేటప్పుడు అంగవస్త్రమే కట్టుకుని నడుముకి తువ్వాలు బిగించుకు దిగుతారు. అలా స్నానం చేసి పవిత్ర స్నానం, పైకి వచ్చేసరికి 10,000 మంది బ్రాహ్మణులు సిద్ధంగా ఉండగా వారందరికీ బంగారాన్ని తృణమో పణమో తోచని రీతిలో దానం చేస్తున్నాడు. దానం చేసేటప్పుడు నవ్వుతూ దానం చేయాలట. తీరా దిక్కుమాలాడు దానం చేయమన్నాడు రామ, 5-6 గొడవని 7 లోపల అలా ఏడుస్తూ దానం చేయకూడదు. ఇస్తే మనశ్శాంతితో సంతోషంగా ఇవ్వాలి, లేకపోతే అసలు ఇవ్వకపోవడమే మంచిది. ఇచ్చి తర్వాత ఏడవరాదు. అందుకే అర్జునుడు సంతోషపూర్వకంగా దానం చేశాడన్నారు వ్యాసుల వారు. ఈ అద్భుత సంఘటనని విజయ విలాసంలో చామకూర వెంకటగారు చాలా బాగా చెప్పాడు. పై పై కౌతుకంబుదయివారి పై పై కౌతుకంబుదయివారి ఎటుండగా అంత మజ్జనం వై పువ్వుజప్పరంబునవుయారముగా కయిసేసి దానలీలా పరతంత్రుడై కలకలం నగుచుండెడి సవ్యసాచి ఇంద్రోపలరోచి చూచి తలయూచి ఉలూచి రసోచితం భుగన్. ఒక్క ఉలూచి కోసం ఇన్ని చీలు తీసుకొచ్చాడు ఏమాత్రం పేచీ లేకుండా. శుభ్రంగా స్నానం చేశాడు, స్నానానంతరం జుట్టులో పువ్వులు పెట్టుకున్నాడు, బాగా అలంకారం చేసుకున్నాడు. దానలీలాపరతంత్రుడై దానం చెయ్యాలనే కోరికతో ఉన్నాడు. దానం తప్ప మరేమీ ఆయనకి లేదు. ఈ దానం చేసేటప్పుడు కలకలం నవ్వుతుండేడు, నవ్వుతూ హాయిగా ఏమండి మీకు సరిపోతుందా సరిపోతుందా అని అడిగి మరీ దానం చేస్తున్నట్ట. అలా దానం చేస్తున్నాయని ఒక ఆవిడ చూసింది. ఆవిడే నాగరాజపుత్రిక, వాసుకి 8వ భార్య వల్ల జన్మించిన సంతానమని పేరు ఈ ఉలూచికి. కొంతమంది ఈ పేరు మార్చారు, ఆయనకి మరో పేరు పెట్టారు. కానీ మొత్తం మీద పద్మపురాణంలో కూడా ఈ కథ వస్తుంది. దాని ప్రకారం అయితే వాసుకే అన్నారు. ఏదైతేనే మొత్తం మీద ఆవిడ నాగరాజపుత్రిక, ఆవిడ పేరు ఉలూచి. సవ్యసాచి నింద్రోపల రోచి చూచి తలయూచి ఉలూచి రసోచితంబుగనంటాడు. ఆ సవ్యసాచిని ఇంద్రోపల రోచి, ఇంద్రనీలమణి వంటి కాంతి కలిగిన వాడు అర్జునుడు, నల్లగా ఉంటాడు గనక. అటువంటి వాడిని చూచిందిట, భలే అందగాడ్రాని తల ఊచిందిట ఆ ఉలూచి. ఆనందం కలిగింది ఆవిడికి. వెంటనే ఆయన్ని పక్కకి తీసుకుపోయింది తన మహిమతో. ఎవరవ నీవన్నాడు ఆయన, నేను పాతాళ నాగరాజపుత్రికని, నన్ను వివాహం చేసుకో బాబోయ్, నిన్ను చూచిన వెంటనే మనస్సు పారేసుకున్నాను అందిట. నేను బ్రహ్మచర్య దీక్షతో ఈ తీర్థయాత్రలకు వెడుతున్నానంటే నువ్వు చెప్పింది నిజమే. భూలోక కన్యలను వివాహం చేసుకుంటే బ్రహ్మచర్య దీక్షకి భగ్నం, కానీ మాలాంటి దేవకన్యల విషయంలో ఇది పని చెయ్యదు. అన్నిటికీ మించి ఒక స్త్రీ తనంత తాను ప్రేమించి వలచి వచ్చి మీద పడితే కాదండం కూడా బ్రహ్మహత్యాపాపంతో సమానం. అది భ్రూణహత్యాపాపం అని కూడా శాస్త్రం చెబుతున్నది. ఆ పాపం కంటే పెళ్లేనయ్యమనగా ఆమెను వివాహం చేసుకుని సద్యోగర్భం, వెంటనే గర్భం ధరించి పిల్లవాడిని కన్నది. ఆ గర్భంలో ఇరావంతుడు అనే కుమారుణ్ణి కన్నట్ట. ఈ ఇరావంతుడు యుద్ధం జరుగుతుండగా భీష్మ పర్వంలో మొదట్లో చచ్చిపోయాడు పాపం. భీష్మ పర్వం మొత్తం 10 రోజులు యుద్ధం భీష్ముడిది. పది రోజుల యుద్ధంలో ఇరావంతుణ్ణి అలంబసుడు అని ఒక భయంకర రాక్షసుడు ఉన్నాడు, వాణ్ణి ఘటోత్కచుడు ద్రోణపర్వంలో చంపుతాడు. ఆ అలంబసుడు అనే రాక్షసుడు ఈ ఇరావంతుణ్ణి చంపేశాడు మాయాయుద్ధంలో. ఏమిటో, మొదటి రోజు యుద్ధంలో ఇద్దరు చచ్చిపోతారు, అందులో ఒకడు ఉత్తర కుమారుడు, వాడు శల్యుడు విసిరిన శక్తితో తెచ్చాడు పాపం, శల్యుడు ఒక్క దెబ్బకి చంపేశాట ఉత్తరుణ్ణి. ఇదిగో ఈ ఇరావంతుడు కూడా అలంబసుడి చేతిలో చచ్చిపోతాడు అర్జున పుత్రుడు. అప్పుడు అర్జునుడు ఏడుస్తూ ఉంటే కృష్ణుడు వచ్చి, ఏమయ్యా భగవద్గీత చెప్పి గంట అవ్వాలి అప్పుడు ఏడుస్తావు ఏమిటంటే, అప్పుడు తేరుకున్నట్టు ఆయన. ఎన్ని విన్నా దుఃఖం దుఃఖమే కదా, పిల్లాడు మంచి అందంగా లాలిత్యపు కాంతితో, అది కూడా ఎలా ఉండేవట్ట, పద్మరాగపు కాంతితో పుట్టేట ఈ ఇరావంతుడు, మహామహిమ కలిగిన వట్ట. అయినా నాగరాజ మహిమల కంటే రాక్షస మహిమలు గొప్పవి కనుక చంపగలిగాడంటారు అక్కడ. ఏదైనా ఇరావంతుణ్ణిచ్చి ఇక వెళ్ళిరావు లూచి అనగానే ఆవిడ బయలుదేరింది. ఇంకా ఆవిడతో మళ్ళీ ఎప్పుడు ఆయనకి సంబంధం, మళ్ళీ మీకు అశ్వమేధపురంలో కలుస్తుంది ఈవిడ. అప్పుడు మళ్ళీ నేనే వస్తాను గనక అశ్వమేధపురంలో. ఈవిడ అర్జునుడిని ఎలా రక్షించిందో ఆనాడు చెప్పుకుందాం. ఈ తర్వాత ఇక్కడి నుంచి మణిపురం అనే ఒక ఊరు చేరాడు. అక్కడే మణిపురి నృత్యం అని చాలా స్పెషల్, ఇప్పటికి కూడా జరుగుతుంది. ఈ ఒడిస్సీ, కథక్, ఇలాంటివి ఉన్నాయి కదా, వీటిల్లో మణిపురి నృత్యం చాలా ప్రత్యేకత. ఆ రోజులలో నాట్య శిక్షణలో ఆరితేరినటువంటి వాళ్ళు ఆ మణిపురాన్ని చాలా చిత్రవీర్యుడు అని పేరు కలిగిన ఒక గంధర్వరాజు గారు పరిపాలించేవాడు. ఇప్పుడు గంధర్వులు పోయారు, పనికి మాలిన వాళ్ళంతా అక్కడ చేరారు. ఈయన కూతురు, ఒకే కూతురు చిత్రాంగద, మహాసౌందర్యవతి, ఎప్పుడూ లేనిది. అర్జునుడు కూడా ఆవిడ్ని ప్రేమించాడు, ఆమె ప్రేమించింది. అప్పుడు అర్జునుడు ఆవిడని వివాహం చేసుకోవడానికి తండ్రి దగ్గరికి వెళ్ళి, మహాత్మా మీ అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను కూడా వలచాననుకో, వలచి వలపించడం మంచిదే, నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయంటే మహానుభావుడివి కారణజన్ముడివి, నీకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయడం కంటే అదృష్టమేముంది, కానీ నేను చాలా కాలం క్రితం పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాను. ఈశ్వరుడు, సర్వలోకేశ్వరుడు, భూతి ఐశ్వర్యం అన్ని లోకానికి అందించే పుణ్యాత్ముడు నాకు ఒక మాట చెప్పాడు, మా వంశంలో ఆడపిల్లలు తప్ప ఇక మీదట మగపిల్లల సంతానం ఉండదట, ఎప్పటికప్పుడు ఆడపిల్లల వల్ల వంశం నిలబెడుతుంది. ఇది ఎందుకు చెబుతున్నానో చెప్పనా, నాకు ఒక్కతే కూతురు, ఈ కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, మీకు ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకును మాకు ఇచ్చేయి వారసుడిగా, నీతో పంపను, నాకు పుట్టబోయే దౌహిత్రుణ్ణి నాకు ఇస్తానని మాటిస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు నా కూతుర్ని తీసుకుపోతే నాకు సంతానం లేదు కనుక నా రాజ్యం అంతా బోసిపోతుంది, పాలకుడు ఉండడు, ఏమంటావు అనగానే, నాకు కూడా అదే కావాలి ఇవ్వ, మళ్ళీ ఈ మనవని పట్టుకుని నేనడితే అక్కడ కొన్ని నాకు ఇబ్బందులు ఉన్నాయి, తప్పక అలాగే ఇచ్చేస్తానని అర్జునుడు మాట ఇచ్చి ఆమెను వివాహం చేసుకుని, ఆమె వల్ల కూడా ఒక కుమారుని సజ్జోగర్భంలో ఎక్కువ కాలం ఉండకుండా తక్షణం పుడితే వాడిని సజ్జోగర్భం అంటారని చెప్పాను కదా, వాడికే బభ్రువాహనుడు అని పేరు, మహావీరుడు వాడు. అర్జునుడిని అశ్వమేధపురంలో పడగొడతాడు వీడనమాట. అటువంటి ఆ వీరుణ్ణి కని ఎలా ఉండేవట, అర్జునుడేమో నీలంగా ఉండేవట, చిత్రాంగదేమో ఎర్రగా ఉండేదట. ఈ ఇద్దరికీ కాకుండా బంగారపు రంగులో పుట్టాడు చిత్రాంగదుడు. పుట్టినప్పుడే మంచి కవచంతో పుట్టాడు వాడు కూడా. ఆకర్ణాంత విశాలలోచనుడు అన్నారు, అంటే ఈ చెవులు దాకా కళ్ళుండేవి, సాధారణంగా కళ్ళు ఇక్కడ వరకే ఉంటాయి, చేసి చూపిస్తున్నాను మీకు, అది చెవిదాకా వస్తే ఆకర్ణాంత విశాలలోచనుడు, కన్ను ఇక్కడ దాకా ఉంటుందా అంటే మహానుభావులకు ఉంటుందన్నారు. తక్కిన వాళ్ళకి చింత పిక్కల్లా ఇంత పెసర చింతచిగుళ్ళులా ఉంటాయి, కానీ కారణజన్ముడు గనక ఇక్కడ దాకా విశాలమైన కళ్ళతో పుట్టాడు వాడు. వాణ్ణి తాతగారికి అప్పగించి ఈయన సెలవు తీసుకుని కుమారుడు పుట్టి పుట్టగానే ఆ వార్త వినగానే సచైల స్నానం కుర్యాత్ అన్నాడు బృహస్పతి. ఎప్పుడైనా తనకి సంతానం కలిగిందనే వార్త వినగానే కట్టుబట్టలతో స్నానం చెయ్యాలి గనక నదిలో స్నానం చేసి దానం చేసుకుని ముందుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పంచతీర్థములు అని ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఉన్నాయన్నమాట. అక్కడ గంగాసాగరం అని ఒక అద్భుత క్షేత్రం ఉన్నది. ఎప్పుడైనా కలకత్తా వెళ్లి అక్కడి నుంచి ఒక 5 గంటలు ప్రయాణం చేస్తే గంగా నది సముద్రంలో కలిసి ఒక స్థానం ఉన్నది, దానికి గంగాసాగరము అని పేరు అన్నమాట. అది పూర్వకాలంలో ఒక్క సంక్రాంతికి మాత్రమే అక్కడ బయటకు వస్తుంది ఒక ఆలయం, మిగతా కాలంలో సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు అలా కాకుండా సంక్రాంతికి నెల ముందు, సంక్రాంతి అయ్యాక నెల్లాళ్ళు కూడా బయటకు వస్తుంది ఆశ్చర్యకాలం, కలి ప్రభావమో ఏమిటో. అది ఇప్పుడు కొంచెం సముద్రం వెనక్కిపోయింది. అదృష్టవశాత్తు అక్కడ స్నానం చేసే భాగ్యం మాకు కూడా 2010లో అస్సాం రాజధాని గౌహతిలో కామాఖ్యాదేవి సన్నిధానంలో దేవీ భాగవతం ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఇలాంటి పెద్దలతో ముందుగా నేను వెళ్ళి ఆ గంగాసాగరంలో స్నానం చేశాను. అక్కడ నాకు ఒక గొప్ప శిష్యుడు పవర్ గ్రిడ్ ఆఫీసర్ ఉన్నాడు, గంగాధర గారని. వారు చాలా ఉత్తములకి అంతా ఇంత గొప్పవాడు కదా, ఆయన వల్లే అసలు మేము అస్సాంలో కామాఖ్యాదేవి దర్శనం చేసుకోగలిగామంటే, అక్కడ ప్రవచనం 200 మందితో వెళ్ళి చేసుకున్నామంటే ఆయన వల్ల. ఆయన పూర్తి సౌకర్యాలతో అక్కడికి పంపారు. ఆ ఆఫీసర్ గారి ధర్మమానని చూశాం. ఎందుకు చెబుతున్నానంటే ఒక అత్యద్భుతమైన సూర్య కృష్ణాలయం ఉంటుంది అక్కడ. అది పూర్తిగా ఏనాడో కొన్ని వేల సంవత్సరాల క్రితం విశ్వకర్మ కట్టాడని పేరు. అది ఇప్పుడు సముద్రంలోంచి బయటపడింది. అది సంక్రాంతికి కొద్ది రోజుల ముందు మాత్రమే వచ్చేది, ఇప్పుడు సంపూర్ణంగా బయటకు వచ్చేసింది. అక్కడ స్నానం చేసి గంగాసాగరంలో ఈ కృష్ణుని దర్శనం చేసుకున్న వాడికి పునర్జన్మ ఉండదు అని మీకు స్కాంద పురాణములో అద్భుతమైన తీర్థయాత్రా మహిమల్లో చెప్పారు. నేనేది పురాణ ప్రమాణం లేకుండా చెప్పను. అక్కడికి వెళ్ళి తీరాలి. అక్కడ కొంచెం ముందు వరుసగా 5 సముద్ర తీరాలు ఉంటాయి. వాటిని పంచ సౌభద్ర తీర్థాలు అంటారు. అవి చాలా పవిత్రమైనవి. వాటిల్లో స్నానం చేసి దానం చేయటం చాలా గొప్పది. అర్జునుడు కాబట్టి, మహాపరాక్రమవంతుడు కాబట్టి లెక్క లేకుండా ఈ మహానుభావులందరినీ వెంట పెట్టుకుని, అందులో కొంతమంది మధ్యలో అనారోగ్యం వచ్చి వెనక్కి వెళ్ళిపోతామన్నా, ఇంటి మీద బెంగ పెట్టుకుని వెళ్ళిపోతామన్నా పంపించేసి కొంతమందితో మాత్రం ఆగకుండా ఎడతెరిపి లేకుండా వెళ్ళాడు. వెంకటాచల మహాత్మ్యం అని ఒక గొప్ప గ్రంథం ఉంది స్కాంద పురాణంలో, అది కూడా ఒక భాగం. ఈ వెంకటాచల మహాత్మ్యంలో కూడా అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు, భరద్వాజుని ద్వారా అనేక విశేషాలు విన్నాడు. అవి మీకు ఎప్పుడన్నా వీలుంటే అవి కూడా వింటే ఈ భారతంలో ఉన్నదానికి దానికి మధ్యలో సమన్వయం చాలా బాగా కుదురుతుందన్నమాట. ఇంతకీ అర్జునుడు పంచ సౌభద్ర తీర్థాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ముందు ఒక పెద్ద మడుగు కనపడింది. ఆ మడుగు పాడైపోయి కనపడుతోందిట. ఎవర్రా ఏమిటి ఈ మడుగులో స్నానం ఎవరూ చేయటం లేదా అన్నాడు ఒడ్డున తపస్సు చేస్తున్న ఋషుల్ని. అంటే వాళ్ళు అన్నారు, ఇది సౌభద్ర తీర్థమండి, అంటే భద్రాన్ని తప్పక కలగజేసే పవిత్ర తీర్థం. ఇందులో స్నానం చేసిన వాడికి రణరంగంలో విజయం వస్తుంది. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వ్యక్తికి అంతో ఎంతో యుద్ధం ఉంటుంది. ఆ యుద్ధాలలో విజయం పొందుతాడు అనగానే, అలాంటప్పుడు నేను ఇందులో స్నానం చేస్తాను, భవిష్యత్తులో నాకు విజయం వస్తుందని అందులో దిగబోయాట. టక్కన వాళ్ళు, చాలయ్యా మేము చెప్పేది పూర్తిగా విను, మరి దిగిపోతావేం.
ఇది స్వరంగన సాధ్యమెవరికిందువంశ్యవరేణ్యకాదివియేను తీర్థములి సముద్ర తటంబున విదితముల్ దురితాపహంబులు వీని నెన్నడు నాడనోడు దురు సన్మునులిందు కోల్మొసలుల్ గొనున్ వడిదొచ్చుచో కోల్మొసలుల్ గొనున్ వడిదొచ్చుచో.
తొందరపడి అందులో దిగకు. ఇదొక్కటే కాక ఇలాంటివి 5 తీర్థాలున్నాయి. వీటిని పంచ సౌభద్ర తీర్థాలంటారు. ఈ 5 తీర్థాలలో ఒకప్పుడు ఋషులు భక్తితో, శ్రద్ధతో, అనురక్తితో, ఆసక్తితో, సంసక్తితో స్నానం చేసి తరించేవారు. హఠాత్తుగా నేటికి 10,000 సంవత్సరాల క్రితం 5 మొసళ్ళు ఈ మడుగుల్లో చేరాయి. అవి మామూలు మొసళ్ళు కాదు, కోల్ మొసళ్ళు. కోలు అంటే పెద్ద, కోల్పులి అంటే పెద్ద పులి, అలాగే కోల్ మొసలి అంటే పెద్ద పెద్ద మొసళ్ళు. అవి పర్వతాకారాలతో ఉన్న మొసళ్ళు చేరాయి. అందులో అడుగు పెడితే చాలు, వాడు ఎంతటి బలవంతుడైనా, మహానుభావుడైనా, మహిమ కలిగిన వాడైనా మింగేస్తాయి. ఋషులు, తపస్యాలురు, వీరులు, ఏనుగులు, పీనుగులైపోయాయి వాటి నోట్లో పడి. అందుకనే ఈ మధ్యకాలంలో దాదాపు 10,000 సంవత్సరాల నుండి అందులోకి ఎవడు అడుగు పెట్టడం మానివేశాడు. ఎవడైనా పొరపాటును అడుగు పెడితే ఇక బయటకు అడుగు పెట్టడు. అందువల్ల తొందరపడకోయ్ భారత వంశకర, నా మాట విను. ఈ సముద్ర తీరంలో ఉన్న ఇలాంటి 5 చెప్పాడు సుస్పష్టంగా. ఇవి ఏను తీర్థములి సముద్ర తటంబునన్ విదితముల్, చాలా ప్రసిద్ధి, నీకు తెలియదా అనగానే పగవక నవ్వాడు. భయం ఉన్నవాడు, పరాక్రమం లేనివాడు, పిరికివాడు అందులో అడుగు పెట్టి స్నానం చెయ్యడానికి కంగారు పడతాడు. కాని బాహుపరాక్రమం, అస్త్ర శస్త్ర విద్యా నైపుణ్యం కలిగిన నాబోటి వాడికి మొసళ్ళో లెక్క. అందులోకి స్నానం చేసే తీరతాను. ఒక్కసారి స్నానం చెయ్యాలనే నిర్ణయం తీసుకుంటే నా స్నానమో లేక నా రక్త పానమో మొసళ్ళ చేత జరగాలి అని వెంటనే శ్రీకృష్ణుని తలుచుకుంటూ హాయిగా స్నానానికి అందులో దిగ్గానే మహాభయంకరమైన మొసలి పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ డబ్బా 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 తోకతో కొట్టేస్తూ వచ్చేసింది. ఆ సముద్ర జలాన్ని వచ్చి పిక్కబట్టేసింది. దాన్ని గట్టిగా 2 చేతులతో పట్టుకుని మహావేగంగా ఎత్తి గిర్రని తిప్పి ఒడ్డు మీదకి విసిరవతలు పారేశాడు. అందుకని అర్జునుడు అంత పరాక్రమవంతుడు అన్నారు. అసలు ఆ మొసల్ని ఎత్తడం మామూలు వాడు అవుతుందా? 10,000 ఏనుగుల్ని ఒక్కసారి నోరు తెరిచి మింగగలిగేంత పెద్ద మొసలిని ఎత్తి అవతల పారేయగానే ఆ మొసలి ఒడ్డు మీద పడింది. ఆ క్షణమే అందమైన స్త్రీగా మారిపోయి కోకిల వంటి కంఠంతో అర్జున కురువంశీవేరా జయోస్తు అందిట. నువ్వెవరివి, ఆ మసలేమైందంటే ఆ మసల్నే నేనండి అంది. ఇంత పూర్వం ఇంత హింస చేసావు, ఇప్పుడు ఇంత చక్కగా కోయిలలా మాట్లాడుతున్నావు అంటే ఏం చేయనంటారండి, నా పేరు వంద, నా బొంద ఇలా అయింది కారణం నేను చేసిన పాపం అంది. బొంద అంటే బొంది అంటే శరీరం అని అర్థం. అసలు పేరు వంద, మేము ఐదుగురు అక్క చెల్లెళ్ళమండి, పరమ సౌందర్యంతో ఉండేవాళ్ళం. ఒకసారి దుర్వాస మహర్షి చాలా గొప్పవాడని విని ఆయన్ని బుట్టలో వేసుకుందామని వచ్చాం. మహానుభావుల్ని పాడు చేయటం ప్రమాదమని తెలియక మాకు దుర్వాసుడు హిమాలయ పర్వత ప్రాంగణంలో గౌరీకొండం దగ్గర కఠోర నియమంతో తపస్సు చేస్తున్నాడు. మేం వెళ్ళాం, ఆడాం, పాడాం ఆయన కదలడంలా. చివరికి మేము వెళ్ళి కౌగిలించుకుని ముక్కట్టుకు పీకాం. దాంతో ఆయనకి మండిపోయింది. నా ముక్కు పట్టుకు పీకి నన్ను కౌగిలించుకుని నా తపస్సు పాడు చేద్దామనుకుంటున్నారే దిక్కుమాలని పీనుగుల్లారా, నన్ను ఇంత అవమానం పరిచి నా తపస్సుని పాడు చేసిన మీరు ఐదుగురు కూడా పెద్ద మొసళ్ళై ఐదు తీర్థాలలో పడిపోండి, సముద్ర తీరంలో ఉన్న మడుగుల్లో. ఆ రోజు నుంచి హింస చేస్తూ బతకండి అనగానే మేము కాళ్లు పట్టుకుని, మహానుభావ మనుష్యుల్ని జంతువుల్ని పీక్కుని ఆ ఎముకలు నక్కుని మేము బతకలేం, మమ్మల్ని అనుగ్రహించమనగా, మీరు ఐదుగురు మొసళ్ల రూపంలో ఉంటారు, మీకు మీ పూర్వజన్మ గుర్తుంటుంది, తినలేక తినలేక హింసతో బతుకుతారు, రోజు మాంసం తింటూ రక్తం తాగుతున్నప్పుడల్లా గింజుకుని ఏడుస్తారు. చివరికి 10,000 సంవత్సరాల తర్వాత అర్జునుడు అక్కడికి వస్తాడు. ఆయన్ని కూడా ఇలాగే పట్టుకున్నప్పుడు ఆయన అవతల పారేస్తాడు ఒడ్డు మీద. ఆ అర్జున హస్త స్పర్శతో మీకు శాప విముక్తి అన్నాడు. అర్జున నన్ను వందని నా మొసలి శరీరం నుంచి విముక్తురాలిని చేసి అప్సరసగా మార్చావు. ఇంకా నాకు 4 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ల బతుకు కూడా మిస్టరీగా ఉంది, వాళ్లని కూడా ఇలాగే ఒడ్డు మీద పారేయవయ్యా అనగానే ఆయన మెచ్చుకుని, ఇంత పూర్వం అప్పటిదాకా ఈ ఒడ్డు మీద ఉన్నటువంటి ఋషులందరూ హారి ఇంత కథ ఉందా అని తెల్లబోయారట. ఆ దుర్వాసుడు బానే ఉన్నాడు శాపం పెట్టిన వాళ్ళు, మీరు బానే ఉన్నారు, మధ్యలో మమ్మల్ని తిన్నారు కదే 500,000 మందిని అన్నారట వాళ్ళు. ఈ శాపం పెట్టిన వాళ్ళు బానే ఉంటారు, పొందిన వాళ్ళు బానే ఉంటారు, అప్పటికి ఈ మొసళ్ళ నోట్లో పడి 500,000 మంది ఋషులు తెచ్చారట ఈ 10,000 ఏళ్లలో. సరే అర్జున తొందరగా తక్కిన వాటిని కూడా విముక్తిని చెయ్యి అనగానే ఈయన బయలుదేరాడు. వరుసగా 5 తీర్థాలలోనూ ఈ 100తో పాటు వెళ్లి తక్కిన 4 కూడా అలాగే పట్టుకుని ఒడ్డుకు విసిరి వారికి శాప విముక్తిస్తే వారు దీవించి మమ్మల్ని తలుచుకోగానే నీకు ఎప్పుడైనా నృత్యం చేసే విద్య వస్తుంది అన్నారట. నాట్యం ఈయన నేర్చుకోవాల ప్రత్యేకంగా, ఈయన అదృష్టం, నువ్వు అనగానే డాన్స్ చేసేయగలవు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా, రేపు పొద్దున్న విరాట పర్వంలో ఉపయోగపడుతుంది అందుకని. తర్వాత ఊర్వశి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, స్వర్గానికి వెళ్ళినప్పుడు అరణ్యపురంలో కూడా ఇంద్రుడు కూడా నృత్యం నేర్పిస్తాడు చాలా తొందరగా వచ్చేలాగా. భగవంతుడు అనుగ్రహం ఉంటే చతుషష్ఠి కళలు వస్తాయి, ఆ కళలు ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయన్నమాట. అర్జునుడు కారణ జన్ముడు కనుక నరుడు గనక ఇవన్నీ వరాలు పుచ్చుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాట. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రభాస క్షేత్రం అని ఒక దివ్యక్షేత్రం ఉంది. ఈ ప్రభాస క్షేత్రంలో అత్యంత ప్రాచీన కాలంలో వసువులలో ఒకడైన ప్రభాసుడు అనేవాడు, వాడే భీష్ముడిగా పుట్టాడు. వాడు 1,000 సంవత్సరాలు తపస్సు చేసి దొల్లదోపుగా బంగారం దానమిచ్చాట. ఆ తదనంతరం సూర్యభగవానుడు చంద్రుడితో కలిసి ప్రతి పర్వకాలన్నాడు అక్కడ ప్రజలకి దర్శనమిచ్చేవాడు. ఆ క్షేత్రం చాలా ప్రసిద్ధికెక్కింది యుగయుగాలుగా. పూర్వం చంద్రుడు క్షయరోగం తొలగించుకోవడానికి ఈ ప్రభాస క్షేత్రానికి వచ్చి కఠోర నియమంతో శివలింగ ప్రతిష్ఠ చేసి అభిషేకం చేశాడు. అప్పుడు చంద్రుడికున్న క్షయరోగం పోయింది. అందుకే అప్పటి నుంచి ఆయన ప్రతిష్ఠించిన శివలింగానికి సోమేశ్వరలింగం, సోమనాథలింగం అని పేరు. అదే ఇప్పుడు మనం సౌరాష్ట్రే సోమనాథంచే అంటాం. సౌరాష్ట్ర సోమనాథలింగానికి 2 కిలోమీటర్లు ఆ ప్రభాస్ అంటే సముద్ర తీరంలో. అదిగో అక్కడ చంద్రుడు కూడా తపస్సు చేశాడు. రోహిణి నక్షత్రంతో ఇప్పుడు కూడా గ్రహణం నాడు చంద్రుడు స్వయంగా అక్కడ గ్రహణం విముక్తి అయ్యాక స్నానం చేస్తాడట. అంత గొప్ప స్థలం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ప్రభాస క్షేత్రంలోనే గురువుగారి కొడుకు చచ్చిపోతే వాణ్ణి తిరిగి తీసుకొచ్చాడు, అప్పగించాడు. అంత దివ్యక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే శ్రీకృష్ణుడు వచ్చి కౌగులించుకుని ఎలా ఉన్నావు ఏమిటని పలకరించి ఒక సైగ చేసిపోయాడు. ఆ సైగ ఈయనకి అర్థమైంది. వెంటనే ఏం చేశాడు, అప్పటిదాకా అర్జునుడు జనాలతో కలిసి తిరిగేవాడు కదా, అందరిని అక్కడ అట్టే పెట్టి కొంచెం ద్వారక వెళ్ళి రావాలి, కొంచెం పని ఉంది నాకు అని ఆ క్షణమే యతివేషం వేసుకున్నట్టు మంచి నల్లని బవిరిగడ్డం, జటాజోటాలు, రుద్రాక్షలు, విభూతి రేఖలు మెరిసిపోతూ ఉండగా అసలు సిసలైన యతిగా మరిపోయాడు. కానీ కృతక యతి, కపట యతి వేషంలో వెళ్ళాడు. బలరాముడికి ఎత్తులంటే చాలా ఇష్టం. ఎత్తిని చూచాడా మతి పోగొట్టుకుని కాళ్ళ మీద పడిపోయేవాట. బలరాముడు స్వయంగా ఎవరో ఒక మహానుభావుడు నవయవనంలో ఉన్న ఎత్తి వచ్చాడని తెలుసుకుని పాదాలకి దండం పెడుతూ ఉంటే శివోహం అండమే తప్ప లోపలేమో బెంగ బలరాముడు దండం పెడుతూ ఉంటే అయినా సరే ఆయన ఆతిథ్యం పొందేట. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మకి ఉన్న ఉద్యానవనంలో ఈయనకి విడిదిచ్చారట. అక్కడ కూర్చుని శ్రీకృష్ణ పరమాత్మ నువ్వెందుకు రమ్మన్నావో నాకు తెలుసు, సుభద్రా పరిణయం కోసం కృష్ణుడు సేగ చేశాడు, ఆ సుభద్రని పెళ్లి చేసుకోవడం ఎలాగా పరమసుందరీమణి స్వయంగా తనకి మేనమామ కూతురు చెప్పగా వసుదేవుడి పెద్ద చెల్లెలు కుంతి కాబట్టి మేనమామ కూతురు వరసైనది అనుకుంటూ ఉండగా బలరాముడు యతీశ్వరులు వచ్చారు మన ఉద్యానవనంలో ఉన్నారు, అబ్బో పరమనిష్టాగరిష్ఠుడు ఆయనకి సేవ చెయ్యమని సుభద్రని పంపేట. సుభద్ర ఈయన చూడడంతో ఆ ఆకారం ఆ రేఖ చూచి ఈయన అర్జునుడిని నమ్మేసింది. తెలియకుండానే తెలుస్తాయి, ఎక్కడికి పెడతాయి మానసికమైన బంధాలు. రూపం చూస్తే అర్జునుడిలా అనిపిస్తున్నాడు కానీ వేషం చూస్తే కఠోర తాపసిలో ఉన్నాడు అనుకుని ఏమీ ఎరగనట్టుగా దగ్గరకు వచ్చి, స్వామి మీరు ఎన్నెన్నో తీర్థయాత్రలు చేస్తున్నారు, మా అర్జునుడు కూడా తీర్థయాత్రలకు వెళ్ళాడని విన్నాం, బావగారు మాకాయన మీకెక్కడైనా అర్జునుడు తగిలాడా అందిట. తగలడమేమిటి బాలా, వాడే నేను, నేనే వాడనుకో మాకంత స్నేహం అన్నాడు ఈయన. మాయిదారు గొడవ అలాగా అండి, ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎక్కడేమిటి నువ్వు తలుచుకుంటే నీ ప్రేమ మహిమ ఉంటే ఇక్కడే ఉంటాడు అని గడ్డం బీకి ఇదిగో అన్నట్టు ఆయన. అనగానే ఆవిడ అప్పటిదాకా ఆయన కోసం చూస్తున్న ఆవిడ సిగ్గుపడింది, మా అన్నయ్య గారు అంటే ఇది శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పం, ఇప్పుడు ఒక పని చేద్దాం, ప్రస్తుతం నేను ఏమి ఎరగనట్టు ఇక్కడ ఉంటాను, రేపు రాబోయే కాలంలో గోవర్ధన పర్వతానికి పూజ చేయడానికి పోతూ ఉంటారు మా వాళ్ళంతా, ఆ గోవర్ధన పర్వతానికి అర్చన చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఇద్దరం కలిసి వెళ్ళిపోదామని సలహా ఇచ్చిందిట. ఈ విధంగా మొత్తం మీద సమయం చూసుకుని వీళ్ళంతా అంబిక యాత్ర చేస్తూ ఉండగా జాతర నిర్వహిస్తూ ఉండగా గోవర్ధన పర్వత పూజా విధానంలో నిమగ్నమై ఉండగా అర్జునుడు గడ్డం గిడ్డం తీసి పక్కన పెట్టి సుభద్రను ఎక్కించుకుని పారిపోవడం మొదలుపెట్టాడు. ఇది తెలిసిన యాదవులంతా మన బాలికని మనకి తెలియకుండా అర్జునుడు ఎత్తుపోతాడా, మన పరాక్రమాలు కాల్చడానిక తగలబెట్టడానిక నడవండి, తను మధ్య విడిపింపమేని నగరే, ఈ సుందరీమణిని విడిపించకపోతే మనల్ని చూచి ప్రజలు నవ్వరా అని ఒకరినొకరు పురికొల్పుకుంటూ మహావేగంగా వెంటబడ్డారట. ఆగండి అన్నాడు కృష్ణుడు. ఎక్కడికి బయలుదేరుతున్నారు? అర్జునుడెవరు? స్వయానా? మా మేనత్త కుమారుడు. ఏం తన మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకునే అర్హత లేదా? పోనీ అతని దగ్గర ఏమైనా పరాక్రమ లోపమున్నదా, సద్గుణాలలో లోపమున్నాయా? ఆయన వెంటపడ్డం తప్పు, వీలుంటే పెళ్లి చేసి ఆశీర్వదిద్దాం అని అందరినీ వారించగా శ్రీకృష్ణుడి మాట అలా రవ్వంత కూడా వాళ్ళు దాటరట. అందుకని వాళ్ళు టక్కన అలాగే కృష్ణ అన్నారు. బలరాముడు వసుదేవుడు తక్కినవారు అర్జునుడి వెంట వెళ్ళి చివరికి అప్పటికి అన్ని యాత్రలు పూర్తి చేసుకుని సంవత్సర కాలం పూర్తి చేసుకుని ఇంద్రప్రస్థం చేరాడు అర్జునుడు. వీళ్ళు వెంటబడి వచ్చారట అర్జునుడికి కానుకలు కట్నాలు ఇవ్వడానికి. అర్జునుడు చాలా తెలివిగా, సుభద్ర అపూర్వ సౌందర్యవతివి నీవు, నన్ను వివాహం చేసుకున్నావు, నీవెంత సౌందర్యవతివైనా సమస్త లోకేశ్వరి మా అందరికీ మూలం యాజ్ఞసేని పరమపతివ్రత, ఆవిడ అనుజ్ఞ కావాలి, వెళ్ళగానే అత్తగారితో పాటుగా నీ తోడికోడలకు కూడా నమస్కారం చేసి ఆశీర్వచనం పుచ్చుకున్నాడు. ఎందుచేతంటే ద్రౌపది అనుజ్ఞ లేకుండా ఈవిడ ఉండలేదు గనక. ఈవిడ వెళ్లి కుంతికి నమస్కరించి ఆ తర్వాత అత్యంతమైన వినయంతో ద్రౌపదికి కూడా నమస్కరించగానే చాలా సంతోషం, వంశాభివృద్ధిని కలగజేసే కుమారుణ్ణి కందువుగా కాంది ఆవిడ. నోటమట వచ్చిన మాట అర్థమవుతుందా? అందుకే అభిమన్యుడు పుట్టాడు. ఆ అభిమన్యుడు కొడుకు ఉత్తరాభిమన్యుల కుమారుడు పరీక్షిత్తే చివరికి వంశం నిలబెట్టాడు. సరిగ్గా వాళ్ళక్కడికి వెళ్లారో లేదో మరికొద్ది క్షణాలలోనే యాదవ సైన్యం అక్కడికి వచ్చేసిందిట. శ్రీకృష్ణుడు రావడంతో ధర్మరాజుకి నమస్కరించాడు. నాకు ఇదే చాలా గొప్ప ఆనందకరమైన విషయం, ఆయన భగవంతుడు, సమస్త లోకాలు ఆయనకి నమస్కరిస్తాయి, ఇంద్రాది దేవతలు కూడా అపూర్వమైన తమ మణిగణ ఖచ్చిత కిరీటాలు ఆయన పాదాల మెట్టి పేద పేద పెట్టి నమస్కారం చేస్తారు. కానీ ఆయన భూమి మీద మానవుడిగా పుట్టి మానవుడిలాగా నటిస్తూ ధర్మరాజుకు నమస్కారం చేశాట. పెద్దవాడు కాబట్టి చాలా చోట్ల ఈ కర్ణపర్వంలో కూడా అంతే, కర్ణుని చంపడానికి ముందు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి కాళ్ళుకి నమస్కారం చేస్తాడు. తద్వారా భూమి మీద పుట్టిన వారు పెద్దవారికి నమస్కారం చెయ్యాలి, అది కూడా ధర్మానికి దండం పెట్టాలని చెప్పాడు ఆయన. భీముణ్ణి వాళ్ళని కౌగిలించుకున్నాడు, అర్జునుణ్ణి బావాన్ ఆదరించాడు, బలరామాదులు ఇచ్చిన కానుకలు వాళ్ళకి అప్పగించాడు, వసుదేవుడు ఆశీర్వచనాలు అందజేశాడు, 10,000 ఏనుగులు, 5,000 గుర్రాలు, 10,000 మంచి అద్భుతమైన రథాలు, 4,000 గుర్రాలు పుంచిన రథాలు, అనేక దాసదాసీజనాలు, విలాసినీవతులైనటువంటి వేశ్యల సమూహం, రత్నాలు, ఇవన్నీ కానుకలుగా ఇచ్చాట. దాంతో ఇంద్రప్రస్థమే నిండిపోయింది. అన్ని కానుకలు ఇచ్చాడు, వారి సన్మానాలు పొందుతూ అక్కడే ఉండిపోయాట. కృష్ణుడు దాదాపు 1 సంవత్సర కాలం ఉండిపోయాడు. అదిగో ఆ 1 సంవత్సర కాలంలోనే ఆనాడు అభిమన్యుడు పుట్టాడు. శుభముహూర్తంలో ఈయన అష్టమి నాడే పుట్టాడు. ఆదిగోలెన్ను కృష్ణు చేతయనావృతుండయి దౌమ్యుతో, ఆదిగోలెన్ను కృష్ణు చేతయనావృతుండయి దౌమ్యుతో, వేదము అంగయుతమ్ముగా చదివెంధన జయుతో, ధనుర్వేదమిమ్ముగ నభ్యసిల్చ ప్రవీర వైర పతాకిని, భేద మార్గములెల్ల నేర్చే అభేద్య విక్రమ సక్రమాను. ఆ రోజు నుంచి పుట్టి పుట్టగానే శ్రీకృష్ణుడు ఆయన అనుగ్రహించాడు. ఇతడు వంశకారకుడవుగాక అన్నాడు. శ్రీకృష్ణ అనుగ్రహం కలిగి ఆయన దయతో పెంచబడ్డాడు. ధౌమ్యుడనే పురోహితుని చేత ఉపనయనం చేయించుకున్నాడు. వేదాలు చదివాడు, అది కూడా అంగయుతమ్ముగా చదివాను, వేదమంగయుతమ్ముగా చదివెన్ అన్నారు. శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్ అనే ఆరంగాలు, వేదాంగాలు వీటితో కలిసి చదివాడు. అర్జునుడి దగ్గర స్వయంగా ధనుర్వేదమిమ్ముగనభ్యసిల్చే ధనుర్వేదం పూర్తిగా నేర్చుకున్నాడు. బాణం ఎంత నైపుణ్యంతో కొట్టాలి, శత్రువుల్ని ఎలా చీల్చి చెండాడాలో నేర్చుకున్నాడు. ఇంకా శత్రువుల పతాకాలు చీల్చి చెండాడే మార్గాలన్నీ నేర్చుకున్నాడు. పద్మవ్యూహంలోకి వెళ్లడం వరకు నేర్చుకున్నాడు, రావడం నేర్చుకోలేదు పాపం. ఈలోపే కొన్ని ఇబ్బందులు వచ్చేసి రాజసూయాగం జరగడంతో యుద్ధంలో ఇదొక్కటి ఆగిపోయింది. చాలా మంది తెలియక కృష్ణుడు అయిపోయాడంటారు. కృష్ణుడే మార్పల, అది వాడి యోగం అంతే, అది పరమాత్మ సంకల్పం. అది మొత్తం మీద అభేద్య విక్రమ సంపద పొందాడు. ఆకాశ మార్గంలో ఎగిరి కిందకు దూకడం కూడా నేర్చుకున్నాడు. చక్రం తిప్పడం వచ్చింది. కవచధారణము అని ఒక ఘన విద్య ఉన్నదట. ఈ విద్యని మంత్రోపాంగంగా నేర్చుకుంటే శరీరానికి ఒక దివ్య కవచం వస్తుంది, ఎవడన్నా బాణం కొడితే తగలదు. దాన్ని మళ్లీ పడగొట్టే శక్తి ఒక్క ద్రోణుడి దగ్గరే ఉంది. ద్రోణుడు అభిమన్యుడిని చంపడానికి ఆ మంత్ర బాణాన్ని ఉపయోగించి వీడు తలుచుకున్న కవచాన్ని చీల్చేశాడు. ద్రోణుడు ఆ పని చేయకుండా ఉంటే ఆ రోజు అసలు అభిమన్యుని ఎవరు చంపలేరన్నమాట. ఇటువంటి విశేషాలన్నీ ద్రోణపర్వాన్ని అత్యద్భుతంగా విందురుగాని భవిష్యత్తులో. అందువల్ల మొత్తం మీద ఈ కవచధారణం అనే ఘన విద్య కూడా నేర్చుకున్నట్ట అభిమన్యుడు. అంటాడు ఆయన ద్రోణుడు స్వయంగా, కర్ణుడు కంగారడిపోయి ఏమిటయ్యా ఈ కుర్రాడు చావగొడుతున్నాడంటే, అనగ కవచధారణమును ఘన విద్యనే అర్జునుడికి రింగించితి నా విద్యా ప్రభావంబున వీణ్ణెవరో జయించలేరంటాడు. అప్పుడు చివరికి దుర్యోధనుడు అడిగితే నేనున్నాను కదానని దానికి మళ్ళీ విరుగుడు బాణంతో దాన్ని తెగ్గొడతాడనమాట. ఇలా ఎన్నో నేర్చుకుని సమస్త లోకాలలో తనకి తిరుగులేదు అనే పేరు తెచ్చుకున్నాడు అభిమన్యుడు. క్రమంగా అభిమన్యుడు పుట్టిన కొద్ది రోజులకి మంచి వేసవికాలం వచ్చేసిందిట. ఆ రోజులలో ఒక్క గ్రీష్మ ఋతువులోనే బాగా ఒక్కపోసేది. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మార్చిలోను ఫిబ్రవరిలోను కూడా ఎండే. ఆ రోజులలో ఋతువులు ధర్మం ప్రకారం నడుచుకునేవి. నిదాఘకాలం వచ్చింది. ఈ నిదాఘకాలంలో చెమట ఎక్కువైపోయి ఒక్కపోత తట్టుకోలేక ఆ భయంకరమైన గ్రీష్మోష్మం తట్టుకోలేక అర్జునుడు, కృష్ణ బాబో ఇక్కడ ఉండలేము ఇంద్రప్రస్థంలో, ఈ ఉత్తర భారత్ ఎండలు తట్టుకోలేకపోతున్నాం, యమునా నదీ తీరంలో సరదాగా కొద్ది రోజుల పాటు నదీ తీరంలో ఉండి పగల చల్లగాలి పీల్చుకుంటూ సాయంత్రం కాగానే హాయిగా యమునులు ఈతలు కొడదాం నడు అన్నట్ట. సరేనని కృష్ణుడు ఈయన వెంట పెట్టుకుని అక్కడికి బయలుదేరాడు. అది అత్యద్భుతమైన దివ్యస్థలం. పూర్వకాలంలో మహానుభావులైన ఋషులు ఆ ప్రాంగణంలో ఉన్నారు. అదే దివ్యవనం ఖాండవము అంటారు ఆ అడవిని. ఆ ఖాండవ వనానికి వెళ్లి 3 రోజుల పాటు హాయిగా వేసవితాపాన్ని తగ్గించుకున్నారు. శ్రీకృష్ణుడు అడుగు పెట్టడంతో యమునా నదీ తీరంలో అది బృందావనంలో తయారయ్యిందన్నారు. ఖాండవం కూడా ఇదంతా యమునా తీరమే. బృందావనము యమునా తీరంలోనే ఉంది. ఈ ఇంద్రప్రస్థము, హస్తినాపురము ఇవి కూడా యమునా నదీ తీరాలు. ఇప్పుడు కూడా చూడండి ఢిల్లీ యమునా నదీ తీరంలోనే ఉన్నది. ఆ ప్రాంగణం అంతా అలా వెళ్లి 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 చివరికి ప్రయాగ దగ్గర యమున గంగలో కలిసిపోయి గంగకి ఉపనది అయిపోతుంది అనమాట. అందులో కలిసిపోతుంది. అక్కడ హాయిగా తిరిగారట. అది ఒక గొప్ప మాట చెప్పారు. ఆ తత యమునా సరసీ జాత తరంగాభిషిక్త జలరుహ గంధోపేతానలమడ చెన్నిదాగా తదావాగ్నిపీడనౌ వన సీమం. ఆ తత యమునా సరసీజాత, విశాలమైన యమునా నదిలో పుట్టిన తామర పువ్వుల మీద నుండి మంచి గాలి పైకొచ్చిందట. సరసీజాత తరంగాభిషిక్త జలరుహ గంధోపేత అనిలమాడచే, యమునా నదిలో మంచి నీరుంది, ఆ నీరు నీటిలో తామర పువ్వులు పుట్టాయి, ఆ తామర పువ్వులతో కూడిన సువాసనతో కూడిన చల్లని గాలి మీదకొచ్చింది, దానితో యమునా నదీ తీరంలో ఉన్న దావాగ్ని అంతా చల్లారిపోయింది. దావాగ్ని అని వేసవి కాలంలో చెట్టు చెట్టు కొమ్మ కొమ్మ రాసుకుని నిప్పు పుట్టి అడివంతా తగలడిపోయేది. ఆ బాధంతా పోయి చల్లని గాలి కలిగిందనమాట, అక్కడ సుఖం కలిగిందనమాట. నిదాఘాత దావాగ్ని పీడను ఆ వనసేమన్ అడచింది అన్నారు. సుఖంగా ఉండగా ఒకనాడు కర్ర పోటేసుకుంటూ పాపం ఒక ముసలాయన వచ్చాడు, ఒక విప్రుడు. అయ్యో ఆయాసంగా ఉందంటూ, ఎవరు నాయన అంటే నేను ఒక వృద్ధుణ్ణి ద్విజుణ్ణి అన్నట్ట. ద్విజశబ్దం అగ్నిహోత్రుడికి కూడా ఉంటుంది, అదే టెక్నిక్. అలాగా మీ కష్టం ఏమిటి? ఏం చెప్పనండి, నాకు బాగా జీర్ణశక్తి ఎక్కువ ఉండేది పూర్వం, తెగ తినేవాణ్ణి. ఏ నమిత భోజనుండా అహీనాగ్ని బలుండ నాకు నిష్టాన్నము సమ్మానముగా పెట్టుడు, ఓపుదురేని సుతృప్తుండనగుదునేనట్లయిన. నేను మహాభోజనం చేస్తాను, మామూలు భోజనం కాదు, ఎంత తిన్నా నాకు ఆకలి తీరదు. ఈ మధ్యకాలంలో దురదృష్టవశాత్తు అజీర్ణ వ్యాధి పట్టుకుంది. అహీనాగ్ని బలుండైనా లోపల జఠరాగ్ని బాగా ఎక్కువగా ఉండేవాడినైనా ప్రస్తుతం సుఖంగా లేదు. ఈ అజీర్ణ వ్యాధి పోవడానికి ఇష్ట అన్నం పెట్టండి, నాకు సంతోషం కలిగించే అన్నం పెట్టారా, తృప్తి ఉండవుతాను, మీకు ఏదైనా వరం ఇస్తాను, బ్రాహ్మణ్ణి ముసలాణ్ణి నన్ను రక్షించండి అన్నట్ట. అనగాని వాళ్ళు తెల్లబోయారు. నువ్వు చూస్తే చచ్చేటట్టున్నావు, గట్టిగా అన్నం పెడితే తినలేవు కదా, ఇప్పుడు ఇంకా అన్నం పెట్టమంటావు, అజీర్ణం అంటావు, అన్నం అంటావేమిటి అన్నాడు అర్జునుడు. వీడు అన్న మాటలు ప్రత్యేకంగా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. నేను అమిత భోజనుండంటాడు, అజీర్ణం అంటాడు, అరగలేక యాతన పడుతున్నానంటాడు, నాకు కావలసిన భోజనం పెట్టండి అంటాడు. ఇందులో ఏది నిజమో ఏది కాదో తెలియటంలా. అందుకని ఇంతకీ నీవెవరవయ్యా అనగా, మీరు మాటిస్తే చెబుతానన్నట్ట. సరే మాటిచ్చాం, నీకు కావలసిన భోజనం పెడతాం, హూ ఆర్ యూ ప్లీజ్, కొంచెం ఇంగ్లీష్ వచ్చిందండి వాళ్ళకు కూడా అనగానే వెంటనే వాడు అసలు రూపం ధరించాడు. ఇంతకీ ఆ వచ్చినవాడు బ్రాహ్మడు కాదు, అగ్నిహోత్రుడు, సమస్త లోకాలకి ఆనందం కలగజేసేవాడు, వంట పెంట అన్నీ చేసేవాడు ఆయనే. అసలు మంట ఆయన దగ్గర నుంచే వస్తుంది. అటువంటి మహానుభావుని చూచి వీళ్ళు తెల్లబోయి, నువ్వా అగ్నిహోత్ర, అమిత భోజనుడు అన్న మాట నిజమే, కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అజీర్ణం అంటావు ఏమిటంటే ఏం చెప్పమంటావయ్యా. ఈ మధ్యనే ఒక ఆయన నన్ను బాగా అజీర్ణ వ్యాధిగ్రస్తుని చేసేసాడన్నట్టు. అసలు విషయం చెప్పు అనగా అప్పుడు చెప్పాడు. శ్వేతకి అని పేరు కలిగిన ఒక రాజు ఉండేవాడు పూర్వం. ఈయన 1000 సంవత్సరాలు సత్రయాగం చేయాలనుకున్నాడు. బాగా నెయ్యి పోసి యజ్ఞం చేసేద్దాం అనుకున్నట్ట. అనుకుని కఠోర నియమంతో 6 నెలల పాటు కేవలం కాస్త పిడికెడు బూడిద తింటూ పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. ఈ తపస్సుకు మెచ్చుకుని మహాత్ముడు కైలాసవాసి ప్రత్యక్షమయ్యాడు. ఈయన భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి నమస్కరించి, ఆదిదుడు, లోకాలకి మూలకారకుడు, సమస్త సభ్యుల చేత నుతింపబడేవాడు, సర్వవ్యాపకుడు, శ్వేత శరీరుడు, అర్ధనారీశ్వర స్వభావుడు, మహాత్ముడు లయకారకుడు, పరమేశ్వరుడు నా ఎడల ప్రసన్నుడవుగాక, నేను యజ్ఞం చేద్దామనుకుంటున్నాను, యజ్ఞానికి నువ్వే ఆధ్వర్యవం వహించు అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి, భగవంతుడెప్పుడు యజ్ఞం దగ్గరుండి చేయించకూడదు, తాను ఋత్విక్ అవ్వకూడదు, చూడాలి తప్ప. ఋత్విక్కుల్ని భూమి మీద సృష్టించాం, ఆ ఋత్విక్కుల్లో పరమ పూజ్యుడు ఉద్దాలకుడు, శ్వేతకేతువు, దుర్వాసుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. ఈ మహానుభావుల్ని నువ్వు ఋత్విక్గా పెట్టుకో, యజ్ఞం చేయించు, ఆ యజ్ఞం నిర్విఘ్నంగా సాగేటట్టు నేను వరమిస్తాను అనగానే శాతకి సంతోషించాడు. మహాత్ములైన ఋత్విక్కుల్ని వేలాది మందిని పెట్టుకున్నాడు. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిర శాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసోభక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులందరినీ పిలిపించి వారిని సదస్సులుగా కూర్చోబెట్టి వారందరి పర్యవేక్షణలో ఆశ్చర్యకరమైన సహస్ర సమమాసత 1000 చేసేట ఒక సత్రయాగం. ఈ 1000 పోసిన నెయ్యి పోసినట్టు పొయ్యిగా 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 అగ్నిహోత్రుణ్ణి నాకు ఆ నెయ్యి తట్టుకోలేక అజీర్ణం పట్టుకుని మండడం తగ్గిపోయిందన్నాడు. అగ్నిహోత్రుడికి కూడా ఇండైజేషన్ వస్తుందని ఇప్పుడు తెలిసింది నాకు. అంతటి యజ్ఞం చేసేట వాడు మంత్రశక్తికి ఆ నేతికి ఇక నేను భగ్గన మండలేకపోతున్నాను. ఈ మధ్యకాలంలో ఏది కడుపులో పడినా మంట. అజీర్ణ వ్యాధిలో పెద్ద లక్షణం ఏంటో తెలుసునా? మా దగ్గర కూడా మా డాక్టర్ గారి దగ్గర కూడా 10 రోజులు ఉంటే అజీర్ణం వచ్చేటట్టుంది. అలా పెట్టించేస్తున్నారు ఈ మధ్యన అందరికి. అంటే నేనంటే కొంచెం కంట్రోల్గా ఉంటాను కాబట్టి సరిపోతుంది, కానీ నేను అండంలో ఉన్న ఆ అత్యద్భుతమైన భావం మీకు అర్థమైంది. ఆయన సంతానం కంటే గొప్పవాళ్ళు ఈ పిల్లలు. ఈ మధ్యకాలంలో ఇది నేను ప్రశంసించవలసిన అవసరం నాకు లేదు. ఇంత జాగరూకతతో వచ్చిన వాళ్ళని అనుక్షణం కాఫీ తాగుతారా పండు తింటారా అంటూ నా బుర్ర తినేస్తున్నారు వీళ్ళు అన్నాడు. పొద్దున సాయంకాలం దాకా ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అగ్నిహోత్రుళ్ళేగా. అంత సేవ చేసినటువంటి అత్యద్భుతమైన నిర్వహణ అన్నాను నేను. మీరు చప్పట్లు కొట్టడంలో ఏం పొరపాటు చేయక్కర్ల. ఇదివరకటి కంటే ఆయన తపస్సు ఏదో పండింది, భగవంతుడు అనుగ్రహించాడు. మరి ఏదైతేనే మొత్తం మీద అది జరిగింది. అందుకని వాళ్ళు కూడా ఇంకా అడిగడిగి విసిగిపోతున్నారు అనమాట. సరే ఏది ఏమైనప్పటికీ నాకిప్పుడు అజీర్ణం పట్టుకుంది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు అగ్నిదేవుణ్ణి అర్జునుడు. అందుకే వచ్చానండి నేను, ఇంక మండలేక ఇంకెవరైనా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో గుండంలో అగ్ని లేవక పొగ మాత్రమే వస్తోంది. ఎప్పుడైతే అగ్నిహోత్రుడు మండడం లేదో తక్కిన తోట నెయ్యిగానే ఆరిపోతోంది, యజ్ఞాలు ఆగిపోతున్నాయి, దేవతలు దెబ్బతింటున్నారు, లోకాలు అల్లకల్లోలమవుతున్నాయి. అందుకని బ్రహ్మ దగ్గరికి వెళ్ళా. బ్రహ్మదేవ నా ఇండైజేషన్కి ఆయుర్వేదం మందు చెప్పవా అని అడిగా. అప్పుడు బ్రహ్మగారు ఈ మందుల వల్ల నీ వల్ల కాదయ్యా, ఈ డైజిన్ ట్యాబ్లెట్లు ఏవి నిన్ను అజీర్ణ వ్యాధి నుంచి విముక్తుణ్ణి చెయ్యలేవు. భూలోకంలో ఇంద్రప్రస్థానికి దగ్గరలో కాండవమనే ఒక అద్భుతవనం యమునా నదీ తీరంలో ఉన్నది. ఆ కాండవంలో రకరకాల మూలికలు ఉన్నాయి, అన్ని ఔషధాలే అక్కడ. ఆ ఔషధాల మొక్కలన్నిటినీ తగలబెట్టి మింగేయి. ఔషధాల వల్ల నీ కడుపులో ఉన్న అజీర్ణ వ్యాధి అంతా మటుమాయమైపోతుంది. ఇంక నీకు జీవితంలో కలియుగాంతం వరకు ఇండైజేషన్ ఉండదు. అక్కడికి వెళ్ళి ఆ వనం తగలబెట్టమనగానే సంతోషమని వచ్చి ఈ కాండవ వనాన్ని తగలబెట్టడం మొదలెట్టా. ఈ కాండవ వనం నేను తగలబెట్టడం ప్రారంభించగానే ఇంద్రుడొచ్చి కుంభవృష్టి కురిపించి ఆర్పేశాడు. ఇంద్రుడికి మిత్రుడు తక్షకుడు, ఆ తక్షకుడికి స్నేహితుడు అశ్వసేనుడు. తక్షకుడు అశ్వసేనుడు ఈ వనంలో ఉంటారు. అందుకని తక్షకుడి మీద అశ్వసేనుడి మీద ఉన్న ప్రేమ వల్ల నేనెప్పుడు దీన్ని తగలబెడదామనుకున్నా ఆయన నన్ను తగలబెడుతున్నాడు వర్షంతో. నేను ఆరిపోతున్నాను, ఇది తగలబెడితే కాని నా జీర్ణ వ్యాధి పోదు, ఇది తగలబెట్టకుండా ఇంద్రుడు మండినప్పుడల్లా వర్షం కురిపిస్తాడు. దాంతో ఏళ్ల తరబడి నా బతుకిలా అధోగత అయిపోయింది, చిక్కిపోయాను, శల్యమైపోయాను, ఇహ నా పని అయిపోయేటట్టుంది, నన్ను అనుగ్రహించండి, ఇంద్రుడు వర్షం కురిపిస్తే ఆ వర్షం నుంచి నేను ఆరిపోకుండా రక్షించారో మీకు వరం ఇస్తానన్నట్ట. అప్పుడేం చేశాడు అర్జునుడు, నీకు వరం ఇవ్వడానికి మాకేమీ అభ్యంతరం లేదయ్యా, మా కృష్ణుడి దగ్గర నా దగ్గర ఆయుధాలు చాలా గొప్ప ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం మేము మా ఊళ్ళో వదిలేసి సరదా కోసం ఇక్కడికి వచ్చాం, మా దగ్గర బాణాలు లేవు, ఆయుధాలు లేవు. వారణహస్తానుకారంబులగువారి ధారలు కురియు దుర్వార ఘోర తర వారి వాహ ప్రకరములు వారింపా సుర నివహంబుతో సురగణేశునైన ఓర్వసుశక్తమైన మహాదివ్య సరసంచయంబు నాక పరిమితంబు కలదు. అట్టి సాయకావలికి నాదగు భుజబల్ల శీఘ్ర సంధానములకు తగిన ధనువు సర్వవహన ఘనరథాశ్వములు కృష్ణునకు ఆయుధములు అనగా ఇప్పుడు లేమి చేసి చూవే. ఈ మహాకార్యంబు కడగకున్న వారమెడయజేసి నీకు రక్షణ కలిగించడం మా ధర్మమే, కాని ఇంద్రుడు వర్షం కురిపిస్తే అది మామూలు వర్షమా, ఆకాశం నుంచి భయంకరమైన ఏనుగు తొండాల నుంచి బయటకు వచ్చే అంత నీరు కురిపిస్తాడు. వారణహస్తానుకారము అంటే వారణం అంటే ఏనుగు, ఏనుగు హస్తం అంటే తొండం. ఏనుగు తొండంతో కొడితే ఎంత దెబ్బ తగులుతుందో పైనుంచి కిందకి అంత ధార కురిపిస్తాడని ఒక అర్థం. తొండం నుంచి నీరు విడిచిపెడితే ఎంత వేగంగా వస్తుందో పైనుంచి కిందకి అలాగ కుంభవృష్టిగా వస్తుందన్నమాట వర్షం. అటువంటి భయంకరమైన వర్షాన్ని ఇంద్రుడు కురిపిస్తాడు. ఆ ధారలని ఎవడన్నా ఆపగలడా? ఆపగలిగే శక్తి మా దగ్గర ఉన్నది. మా దగ్గర ధనుస్సులు బాణాలు ఉంటే సురనివహంతో సురగణేశుడు వస్తే వాడిని ఎదిరించాలంటే ఇప్పుడు మా దగ్గర ధనుస్సులేవి, బాణాలేవి, మా ఆయుధాలేవి ఏమీ లేకుండా ఒట్టి చేతులు ఊపుకుని యుద్ధానికి ఏం పెడతాం? ఎంతవాడైనా ఆయుధం లేకపోతే వీరులకి చులకనవుతాడు కదా. కాబట్టి ప్రస్తుతం మేము నీకు అభయం ఇస్తామని చెప్పలేకపోతున్నాం. మంచి ధనువు కావాలి, రథాలు కావాలి, ఆ రథాన్ని నడిపే గుర్రాలు కావాలి, ఈ కృష్ణుడికి ఆయుధాలు కావాలి, నాకు కావాలి. అందుకే అవి లేక ఈ మహాకార్యంబు కడగకున్న వారమెడయు చేసి అన్నారట. అందుకే మేము ఈ కార్యక్రమానికి పూనుకోవటం లేదని కానీ టక్కున్నవ్వాడు ఆయన. ఓ సింతేనా, జాయ్ వరుణదేవ అన్నాడు. ఆ క్షణమే వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వారి ఎదురుగుండా కొన్ని ఆయుధాలు పెట్టి మాయమైపోయాడు. మహానుభావులరా, పూర్వం బ్రహ్మదేవుడు అత్యద్భుతమైన తన తపశ్శక్తితో ఈ ధనుస్సును సృష్టించాడు. దీనికి గాండీవము అని పేరు. గాండీవము, గాండీవము రెండు ఉన్నాయి. ఈ అత్యద్భుతమైన గాండీవమనే ఈ ధనుస్సుని బ్రహ్మదేవుడు 60,000 సంవత్సరాలు పుచ్చుకుని యుద్ధం చేశాడు ఒకప్పుడు. అర్థమైందా మీకు? షష్టి వర్ష సహస్రాలు అన్నారు. అంటే 60,000 సంవత్సరాల పాటు ఈ గాండీవం పుచ్చుకున్నాడు ఆయన. ఆ తదనంతరం ఆయన దగ్గర నుంచి ఇంద్రుడు పుచ్చుకున్నాడు. ఇంద్రుడు 16,000 సంవత్సరాలు ఈ గాండీవాన్ని ధరించాడు. ఇంద్రుడి దగ్గర నుంచి పదంపడి సంతోషంతో చంద్రుడు పుచ్చుకున్నాడు. చంద్రుడు 5,000 సంవత్సరాలు ధరించాడు. చంద్రుడి దగ్గర నుంచి వరుణదేవుడు పుచ్చుకున్నాడు. 3,000 సంవత్సరాలు ధరించాడు. ఆ వరుణుడి దగ్గర నుంచి నేను పుచ్చుకున్నాను. నేను 2,000 సంవత్సరాలు ధరించాను, తిరిగి వరుణుడికిచ్చాను. ఇప్పుడు ఆ వరుణుడి దగ్గర నుంచి నీ కోసం తీసుకున్నాను. ఇదిగో ఈ ధనుస్సు నీకు ఇస్తున్నాను, నువ్వు 65 ఏళ్లు ధరిస్తావన్నాడు ఆయన. మీకు మళ్ళీ విరాట పర్వంలో ఈ మాట అంటాడు అర్జునుడు. స్వయంగా ఉత్తర కుమారుడికి ఇదంతా చెబుతూ అర్జునుడును 60 సంవత్సరంబులు ఈ గాండీవంబు ధరింపంగలవాడు అని. ఆఖరణ పైకెళ్ళిపోతున్నప్పుడు మనకు వరసగా మహాప్రస్థాన స్వర్గారోహణాల్లో ఇంకా చేత్తో ధనుసు పట్టుకెడుతూ ఉంటే అప్పుడు వాయుదేవుడు చెవులో, ఏమయ్యా ఇంకా ఈ ధనుసు పుచ్చుకెడతావు, నీ టైం అయిపోయింది, 65 ఏళ్లు దాటిపోతున్నాయి, వెంటనే పారేయనగానే సముద్రంలో పారేస్తాడు. అప్పుడు సముద్రంలోంచి వరుణుడు తీసేసుకున్నాడు తిరిగి అన్నమాట. దాన్ని వరుణుడి దగ్గర నుంచి అగ్ని పుచ్చుకున్నాడు కనుక మళ్ళీ ఆయనకి ఇవ్వాలి. అర్జునుడు 65 ఏళ్లు ధరిస్తాడని సుస్పష్టంగా చెప్పాడు ఆయన. ఇదిగో ఈ ధనుస్సు నీకు ఇస్తున్నాను, ఈ 65 సంవత్సరాలు దీన్ని పుచ్చుకో. ఇక 2 అమ్ముల పొదులు ఇటు ఇటు 2 వైపులా పెట్టుకో. ఎప్పుడు ఇందులో 4 బాణాలే ఉంటాయి, కానీ నువ్వు ఎన్ని బాణాలు తీసినా మళ్ళీ నిండా 4 ఉంటాయి. ఈ మధ్యన ఒక కుర్రాడు మా దగ్గరికి వచ్చాడు. గురువుగారు నాకు ఏటీఎం కార్డు వచ్చే మార్గం మంచి మంత్రం చెప్పండి అన్నాను. ఏమిట్రా అంటే అర్జునుడికి ఎప్పుడు తీసినా 4 బాణాలు ఉంటాయట, నాకు కూడా మీరు ఏటీఎం కార్డు వచ్చేలా చూసి ఎప్పుడు లాగినా అందులోంచి మళ్ళీ 500 నోట్లు వస్తూనే ఉండాలి, నేను వేయకుండా అన్నాడు. మా ఐదారి తిరిగితే అట్లా ఎలా పడతాయి ఈ దిక్కుమాల శిష్యులు కొంతమంది కనబట్టి, ఎవడెందుకు వస్తున్నాడో తెలియటంలా అంచేది. ఎప్పుడు పెట్టినా 500 నోట్లు అలా రావాలంటే 1000 రూపాయలు వేయకుండా. అలాంటి మంత్రాలు కలియుగంలో పనిచేయవనైనా అంచేత ఆ మంత్రి మంత్రించి ఇచ్చే కంత్రీలు వేరే ఉంటారు పో అని ఆ జంత్రి గాని గెంటేశాను అది వేరే విషయం అనుకోండి. కానీ మొత్తం మీద ఏది ఏమైనా ఇవి అక్షయ తూణీరములు, ఈ రెండూ పెట్టుకో. నువ్వు సవ్యసాచివి, ఈ చెత్తో ఎడబెడ బాణం వేయగలవు గనక ఈ రెండింటిలోనూ తరగని బాణములు ఉంటాయి. ఒక్క త్రిమూర్తులతో యుద్ధం చేసినప్పుడు మాత్రమే ఇవి నీకు అక్షయతోణీరాలు అదృశ్యాలైపోతాయి. అందుకే మీకు అరణ్యపురంలో శివుడితో యుద్ధం చేసినప్పుడు శరథులు యుగాంత వేళ శరథుంబలయ్యే అనే పద్యంలో చెబుతూ ఒక్క అర్జునుడి బాణాలన్నీ మాయమైపోయాయి అనడానికి గల కారణం శివుడితో యుద్ధం చేయటం వల్ల. ఇంకా ఎవరితో యుద్ధం చేసినా ఎన్ని బాణాలు తీసినా అన్ని బాణాలు వస్తాయి సుమా నీకు. ఇదిగో ఇది ఒక దివ్య కవచం, ఇది ఇస్తున్నాను, ఇది బలమైన ఖడ్గం, ఇవి కాకుండా 4 దివ్య గుర్రాలు దివ్య అశ్వాలు కూడా ఇస్తున్నాను, ఈ అశ్వములు పూంచిన రథం ఇస్తున్నాను. ఈ రథం నీకు మహాభారత యుద్ధం అయ్యేదాకా ఉపయోగపడుతుంది, ఆ తర్వాత కాలిపోయింది. అందుకే మీకు గుర్తుందే ఉంటుంది ఆఖరి యుద్ధం అయిపోయాక కృష్ణుడి దిగ్గానే ఆ రథమంతా కాలిపోతుంది, నీకు యుద్ధంలో ఉపయోగపడుతుంది ఇది. ఇందులో ఉన్న అనేక రకాల ఆయుధాలు నీకు ఉపయోగపడతాయి. ఈ పతాకం చివరిదాకా ఉంటుంది, వీటిని పుచ్చుకుని విజృంభించు. ఇంకా ఈ శ్రీకృష్ణ పరమాత్మునికి అత్యద్భుతమైన చక్రం ఇస్తున్నాను, ఈ చక్రం ఆ భగవంతునిదే. నిజానికి అదే మళ్ళీ అగ్నిహోత్రుడు తీసుకొచ్చి అగ్నిహోత్రుడిచ్చాడనే పేరుతో ఇస్తున్నాడు. ఎందుకంటే అగ్నికి కృష్ణుడికి అభేదం కనుక. కృష్ణుడికి అగ్నికి తేడాలా? అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అని భగవద్గీతలో స్వయంగా చెప్పాడు. నేను వైశ్యానురుడనే పేరుతో ఉంటాను అని. కాబట్టి ఆయన చక్రం మళ్ళీ ఆయనకే ఇప్పుడు ఏదో పైకి అగ్నిచ్చాడనిపించేటట్లుగా పుచ్చుకున్నట్ట. ఈ చక్రం ఇస్తున్నాను, సునందం అనే ఖడ్గం ఇస్తున్నాను, అనేక దివ్యాయుధాలు ఇస్తున్నాను. ఈ రథం మీద మీరిద్దరూ ఎక్కండి, ఆ ఇంద్రుణ్ణి జయించండి, నా పని చక్కగా ఇవ్వండి, పూర్తి చేయండి.
అమరాహీంద్ర వ్యచ్చరాదులకజేయంబు అప్రదృశ్యంబు అభేద్యము వజ్రస్థిరమన్య సాధనభిదా దక్షంబునై సర్వలోకమనోజ్ఞంబయి దివ్యమై వెలుగున గాండీవమన్ చాపరత్నము నిత్యం వరుణుల్డు పార్థునకు నుద్యద్విక్రమోద్భాసికిన్.
ఇలా అనేక రకాల హెచ్చరికలు చేసి వరుణుని ద్వారా సేకరించి అర్జునుడికి సమస్త దేవతలని జయించేది, యుద్ధరంగంలో విరగనిది, నాశనం కానిది, అది ధరించిన వానికున్న సమస్త దోషాలు పోగొట్టేది, పొరపాటున నపుంసకత్వం వస్తే నపుంసకత్వాన్ని కూడా తొలగించేది, ఎవ్వరూ అంత తేలికగా దాని వేగాన్ని అంచనా వెయ్యలేనిది, పవిత్రమైనది, వజ్రములాగా కఠినమైనది, వజ్రాయుధం వంటి ఆయుధాన్నైనా భేదించే సామర్థ్యం కలిగినది, సర్వలోక మనోజ్ఞం పైగా చూసేవాడికి ముచ్చటగానూ అనిపిస్తుంది, దివ్యమై వేయి సూర్యుల కాంతితో ధగ ధగధగ వెలిగేది అయిన ఆ గాంధీవమనే చేపరత్నాన్ని ఆయన ఇచ్చాడు. ఇవన్నీ పుచ్చుకున్నారు వీరు. ఇక విజృంభించబోయి అన్నారట. ఇంకేముంది, ఆ క్షణమే మహానుభావుడు అగ్నిహోత్రుడు రెక్కలు చాచిన పక్షి ఆకాశమంతా ఎగిరినట్టుగా, నాలుకలు చాచి పాము ముందుకొచ్చినట్టుగా అన్ని వేపుల నుంచి కులకులకులకులలాడిపోతూ భగభగలాడిపోతూ అగ్నిజ్వాలలతో దాన్ని పట్టేసుకున్నాడు. అభ్రంకష ధూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖాదభ్రష్ట దగ్ధ లోకాదం బ్రంబై వచ్చచూడు దవసికి అన్నట్లుగా ఆకాశమంత ఎత్తు మంటలు లేచిపోయాయి, నిప్పురవ్వలు ఎగిరిపోతున్నాయి, మొత్తం కాలిపోవడం మొదలుపెట్టింది. చుర్ర చుర్ర పెట పెట శబ్దాలతో చెట్లు కాలిపోతూ ఉంటే నిప్పురవ్వలు పైకి లేచిపోతున్నాయట. చెట్లు ఒక్కొక్క చోట ఈ అగ్ని ప్రభావానికి పెద్ద మంటలతో ఒక 5-6 కిలోమీటర్ల పైకి వెళ్ళి అంతెత్తు నుంచి వెళ్ళి కింద పడ్డం, ఆ కాలుతున్న చెట్టు కింద పడ్డం వల్ల నిప్పురవ్వలు దొల్లుకుంటూ గుండెళ్ళిపోయినట్టుగా ఓ పెద్ద ఫిరంగి గుండె వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నాయట. ఈ విధంగా ఘోరమై పొగలు గక్కుంటూ 1000 నాలుకలతో ఆదిశేషుడు విషం చిమ్మాడా అన్నట్టుగా కాండవ వనం అన్ని వేపుల నుంచి దాదాపు 16 మైళ్ళ చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన ఆ ప్రదేశం కాల్చి పారేస్తూ ఉంటే ఆ క్షణమే అలుగులబడి కాండమనగలాసీ విషమఘోరగములెల్లా విషాగ్నులు గ్రొక్కుచు అత్యుగ్ర నల్ల బహుళ జ్వాలలందు నాశము పొందున్. ఈ అగ్నిజ్వాలలకి తట్టుకోలేక పుట్టలలో చెట్లలో అడుగున కొండరాళ్లలో దాక్కున్న పాములు బుస్సుమని పైకి లేచిపోయి తాచుపావులు 5 పడగలు 10 పడగలు 12 పడగలు 100 పడగలు 100 పడగలు దాటి ఉన్నవి. ఈ పాములు రబ్బరు గొట్టాలు కాలిపోయినట్టు కాలిపోయి చిట్టపట్ట శబ్దంతో దుర్వాసనతో మాడి మసైపోవడం మొదలెట్టేట. నాశనమైపోయాయి, భయంకరమైపోయింది. ఏ వైపు చూసినా పిట్టలు కాలిపోతున్నాయి, పిట్టల్ని పొట్టన పెట్టుకుంటున్నాడు. చెట్లు దొంగలు కాలిపోతున్నాయి, రాళ్లు పగిలిపోతున్నాయి, కొన్ని చోట్ల ఎర్రని కెంపులు కాలిపోతూ ఉంటే ఎర్రని రంగులు వస్తున్నాయట. కొన్ని చోట్ల నవరత్నాల్లో ఇంద్రనీలమణులనుంటాయి, ఈ ఇంద్రనీలమణులనే రాళ్లు కాలిపోతుంటే మంట నీలంగా వచ్చింది. కొన్ని చోట్ల పసుపు రంగు రాళ్లు కాలిపోతుంటే పసుపు రంగు వచ్చింది. అగ్నిహోత్రుడికి సప్తార్చి 7 రకములైన జ్వాలలు కలిగిన వాడు, 7 రంగులతో ఆ జ్వాలలు చూపిస్తున్నాడు. మధ్యలో కొన్ని చోట్ల పొగ, కొన్ని చోట్ల పొగలే లేకుండా వెళ్ళిపోతోంది. అన్ని రంగులు ఒకేసారి కలిసి ఉన్న చోట అదొక విచిత్రమైన వర్ణం కనిపిస్తున్నది. ఇదంతా చూచి అమ్మ బాబో నా మిత్రుడు తక్షకుడు ఇందులో కాలిపోతున్నాడనుకుంటూ తక్షణం దేవేంద్రుడు అక్కడికి వచ్చేశాడు. అత్యద్భుతమైన మేఘాలవి. ఓయ్ మేఘాలరా, వెళ్ళండి, ఈ ఖాండవ వనాన్ని తగలబెడుతున్నాడు అగ్నిహోత్రుడు, ఆర్పివెయ్యండి అని ఇంద్రుడు ఇట్లు జంభవైరి సంరంభంబున దంభోళ్ళు జలిపించి వెంకంబున శంకింపక కింక తోడ సంఖ్యలు రూడిపించగా ఆ మహానుల ప్రేరితమై పైన పుష్కలావర్త సంవర్తకాలనే మేఘాలు ఆకాశంలోకి వచ్చేసాయిట. పుష్కలావర్తకము సంవర్తకము మొదలైన మేఘాలు ప్రపంచ ప్రళయ కాలంలో మాత్రమే లోకాలను నాశనం చేసి వర్షంతో ముంచడానికి ఉపయోగిస్తాడు ఆయన. అటువంటి మేఘాలు వచ్చి మొత్తం ఖాండవాన్ని ఆక్రమించి పెద్ద పెట్టున వర్షం కురిపించడం మొదలెట్టేద్దా బద్దా 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 బా మూసలధారలతో మొత్తేస్తూ ఉంటే వెంటనే అగ్నిహోత్రుడు కంగారడిపోయి అర్జున అర్జున అన్నట్ట. అర్జునుడు గాంధీవాన్ని ఎక్కుపెట్టి దివ్యమైన బాణాలతో మొత్తం పైనంత పంజరం కట్టేశాడు, స్లాబ్ వేసాడు నిమిషాల్లో. ఈ స్లాబ్లోంచి కిందకు చుక్కబడ్డంలా దూరంగా వెళ్ళిపోయింది నీరు. ఆశ్చర్యపోయారట చూసేవాళ్ళు. పాండుసుతుడంత నానా కాండ సహస్రములనేసి ఘనముగ జేశం ఖాండవ గృహమున అఖండాఖండల ధారలకు దోరగా కొండంగన్. ఆశ్చర్యం, ఎంత బాగా కట్టాడంటే ఆ మంచి పంజరం మామూలు స్లాబ్ కాదది. పైన నుంచి ఓ దబదబదబ వర్షం పడుతూ ఉంటే ఆ పైన నుంచి కిందకి ఒక్క చుక్క నీరు కిందకి రాలేదట అగ్నిహోత్రుడి మీదకి. అంతలా ఆకాశంలో గిర్రున తిరుగుతోందట ఆ పంజరం అలా. తన మహాశక్తితో కట్టిపారేశాడంతే. చూపర తెల్లబోయారు. దాంతో ఇంద్రుడు ఏం చేశాడు, ఇంకా విజృంభించే కొత్త మేఘాలను పంపించాడు. ఈ సమయంలో ఆ వనంలో తక్షకుని స్నేహితుడు మహా అశ్వసేనుడని పేరు కలిగిన ఒక నాగరాజు ఉన్నాడు. ఆ అశ్వసేనుడి తల్లి అక్కడే ఉంది. ఖాండవ వనంలో మూలికలున్నాయని హాయిగా సుఖంగా ఉండేవారట వాళ్ళు. ఎంతో మంది ప్రజల్ని ఈ పావులు చంపేసేవి. అసలు అగ్నిహోత్రుడి కోపం అది కూడా. ఈ అశ్వసేనుడు అంతకు పూర్వం 15,000 మంది బ్రాహ్మణోత్తములు కాటేశాడు. ఆ అశ్వసేనుడు తల్లితో పాటు అక్కడే ఉంటున్నాడు వాడు. ఇక ఇప్పుడు ఇంద్రుడి వల్ల కాదని అర్థమైపోయింది. అమ్మనాయనో ఈ అగ్నిజ్వాలలు ఏమిటి, పైనుంచి కిందకి వర్షం కురిపించే ఇంద్రుడు ఈ అగ్నిజ్వాలలు తల్లారుస్తాడు అనుకుంటుంటే వాడి తెలివి తెల్లారినట్టుంది. అర్జునుడు బాగా కట్టేశాడు పైన పంజరం, ఈ హిందులోంచి వర్షం రాదు, ఇక్కడుంటే నేను మా అమ్మ కాలి బూడిదైపోతామని వెంటనే వాళ్ళ అమ్మని, అమ్మ నువ్వు తోకని గట్టిగా పట్టుకో, ముసలు తల్లివి నువ్వు ఎగరలేవని ఆవిడ తోక కరిపించుకుని రువ్వున పైకి లేచిపోయాడు. ఒరే ఇందులో ఉన్న ఒక్క వస్తువు కూడా బయటకు వెళ్ళనివ్వనరా అని అర్జునుడు 3 బాణాలతో పటక్కను కొట్టేశాడు దాన్ని. ఆ బాణాలు ఆ సమయంలోనే ఇంద్రుడి మాయ వల్ల గురి తప్పి తోకకి తగిలాయి. దాంతో తోక తెగిపోయింది. తోక దగ్గర ఉన్న వాళ్ళ అమ్మ చచ్చి అందులో పడి బూడిదైపోయింది. అశ్వసేనుడు అమ్మా అమ్మా అని ఏడ్చేలోపు అర్జునుడు మరో 3 బాణాలు దాని మీదకి వెయ్యబోతూ ఉండగా అర్జునుడు ఈ అశ్వసేనుడు కూడా చంపేస్తాడని భయపడిపోయి ఇంద్రుడు మోహిని అని ఒక మాయని ప్రయోగించాట. ఈ మోహిని మాయా ప్రభావంతో అర్జునుడికి అశ్వసేనుడు అటెడుతుంటే ఇటు వెళ్ళినట్టు అనిపించి ఇటు బాణం వేశాడు, వీడు పారిపోయాడు. అదిగో ఆ అశ్వసేనుడు, మా అమ్మని చంపావు, నన్ను చంపాలనుకున్నావు, నీ అంతం చూస్తానని అప్పటికప్పుడు బయలుదేరి కర్ణుడి దగ్గరికి వెళ్ళి, కర్ణ ఈ రోజు నుంచి నాగాస్త్రం అనే పేరుతో నీ దగ్గర ఉంటాను, నువ్వు ఎప్పుడైనా యుద్ధరంగంలో అర్జునుడి మీద వెయ్యి, నాకుగా నేను అర్జునుడిని చంపలేను, కానీ ఎవరైనా నన్ను ఎక్కుపెట్టి ధనుస్సుకి విడిచిపెడితే మాత్రం అవతల శత్రువు ఎంత బలవంతుడైనా వాడు అంతం చూడగలను, ఇది నాకు బ్రహ్మిచ్చిన వరం అని కర్ణుడి దగ్గరికి వెడితే కర్ణుడు రోజు పువ్వులు పెట్టి పూజించేట. వాడంతటి వాడు చంపలేడు గాని ఇంకొకడు బాణం కింద ఎక్కుపెట్టి వేస్తే మాత్రం శత్రువుని చంపగలిగే శక్తి ఉంది వాడికి. అందుకని నాగాస్త్రంగా చేరాడు. చివరికి అర్జునుడిని చంపబోతున్నప్పుడు కర్ణపర్వంలో ఆ పంచాంగుల మాత్రము రథము ధరణి గృంకనదు ముడున్ 5 అంగుళాలు కిందకు తొక్కేశాట కృష్ణుడు. దాంతో పేకకి వెళ్లిన ఆ అస్త్రం కిరీటానికి తగిలింది, కిరీటం బూడిదైపోయింది. అప్పటిదాకా కిరీటి అనే ఉన్న పేరే పోయింది ఆయన దెబ్బతో. మళ్లీ వాడు వెనక్కి తిరిగి వస్తుంటే అర్జునుడు 6 పటుభల్లముల దునుమాడినతడు అంటాడు కర్ణపర్వంలో తిక్కన గారు. 6 బాణాలతో అశ్వసేనుడు చంపుతాడు. ఈ అశ్వసేనుడి కథ ఇదన్నమాట. వీడు పారిపోయాడు. దాంతో ఇంద్రుడు, వీడు పోతే పోయాడురా, ఇంకా మా తక్షకుడు ఏమైపోతాడు అని ఇంకా ఇంకా మేఘాల్లారా రెండను విజృంభించి వస్తూ ఉంటే శ్రీకృష్ణుడు ఒక పక్కన అర్జునుడు ఒక పక్కన వాడు మేఘాలను చీల్చేస్తున్నారు. దేవతల ఎముకలు విరగ్గొట్టేశారు, తలకాయలు తెగిపోతున్నాయి, చేతులు తెగిపోతున్నాయి, పుచ్చెలు ఎగిరిపోతున్నాయి, జుట్టు తెగిపోతున్నది, భీకర యుద్ధం రణరంగం అంతా అశృంగమయమైపోయింది, రక్తపుమయమైపోయింది పైనుంచి కిందకి. ఈ ధారలతో ఘోర యుద్ధం జరుగుతూ ఉంటే ఇంద్రుడు ఏం చేద్దాం రా బాబు, వీడు దుంపతేక వీడు నా కుమారుడు, కొడుకైన ఆనందించనా, ఆ కొడుకు చావగొడుతున్నాడని దుఃఖించనా అనుకుని
కొడుకు భుజ విక్రమమునకు కడు సంతసపడియు తృప్తి కానక చలమేర్పడగ హుతాశను నార్పంగడగి మహారౌద్రభంగి కౌశికుడు వడిల్.
కుమారుని పరాక్రమం ఆనందమే కలిగించింది. ఇలాంటి వాడు కాబట్టే భవిష్యత్తులో భారత యుద్ధంలో వీరుడై పేరు తెచ్చుకుంటాడు. కాని వీడు నా మిత్రుడు తక్షకుణ్ణి కూడా కాల్చేటట్టున్నాడు, పైగా అగ్నికి నాకు విరోధం అనుకుని ఇంకా పట్టుదలతో పక్కల నుంచి వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. ఇంకా రౌద్రభంగితో ఈ ఘోరం జరుగుతూ ఉంటే ఆకాశవాణి టక్కన, ఇంద్ర నీవెందుకు విజృంభిస్తున్నావో ఎందుకు వర్షం కురిపిస్తున్నావో మాకు తెలుసు, నువ్వేం భయపడక్కర్లా, ఎందుకంటే ఎప్పుడో ఇంత పూర్వం నీ మిత్రుడు తక్షకుడు ఇది జరుగుతుందని తెలిసి పాతాళానికి పోయాడు, వాడిక్కడ లేడు, ఉన్న అశ్వశేనుడు పారిపోయాడు, ఇంకా నీకిక్కడ పని లేదు. బ్రహ్మదేవుడు కృష్ణార్జునుల సహకారంతో అగ్నిహోత్రుడి వనం దగ్ధం చేస్తాడని చాలా కాలం క్రితం ఒక మాట అన్నాడు. కొన్ని కారణములతో ఇక్కడ కొన్ని రకాల దౌర్భాగ్య పాములు చేరాయి, ఇంకా కొంతమంది పాపాత్ములు చేరారు, వీళ్ళందరూ ఈ అడవితో పాటు తగలడిపోవాలి, అందుకని ఇది బ్రహ్మ సంకల్పం, ఇక నువ్వు వీళ్ళ తోలికళ్లకు. అయినా నువ్వు ఎంతసేపు యుద్ధం చేస్తావు వాళ్లతో, వాళ్ళు అలిగితే ఈ ప్రపంచం తల్లకిందులవుతుంది, నీకు పైకి నీ కుమారుడు అనిపిస్తున్నాడు కాని వాడు నరుడు, పక్కనున్నది సాక్షాత్తు నారాయణుడు. పరమమునులైనా తొల్లిటి నరనారాయణులు కృష్ణ నామంబుల ఉర్వర ఉదయించిరి నీకు అయ్యిరువుర పేర్మియును వింతయే దివిజేంద్రా. పరమమునీశ్వరులు మహాత్ములు 10,000 సంవత్సరాలు గంధమాదన పర్వతం దగ్గర తపస్సు చేసిన వారు, పూర్వం నరనారాయణులనే పేరుతో ఉన్న మహానుభావులు ఆది ఋషులు ఇప్పుడు కృష్ణనామాలతో పుట్టారు. అర్జునుడు కూడా 11వ పేరు కృష్ణుడనిలండి, అందుకని కృష్ణుడు అంటే కృష్ణద్వైపాయనుడు, కృష్ణుడు అంటే అర్జునుడు, కృష్ణుడు అంటే మన కృష్ణుడు, కృష్ణ అంటే ద్రౌపది కూడా కృష్ణనామాలతో పుట్టారు. నీకు మాత్రం వాళ్ళ గొప్పతనం తెలియదా? వారెంత మహానుభావులు, దుష్ట శిక్షకులు, శిష్టరక్షకులు, నీవెరగవా? ఇంకా వారితో యుద్ధం చేయడం అధర్మం, యుద్ధం చేస్తే ఉన్న పదవి పోతుంది, జాగ్రత్త అనగాని సరేనని ఆనందపడిపోయి, మహానుభావులు ఆది ఋషులు వీళ్ళా, అయితే వెళ్ళిపోతున్నానని తన మేఘాలని పరివారాన్ని మరల్చుకుని వెనక్కిళ్ళిపోయాడు. ఇంకా అగ్నిహోత్రుడు విజృంభించి కాల్చేస్తున్నాడు. అందులో నుంచి మయుడనే దానవ శిల్పి ఉన్నాడు. వీడు రాక్షసులకి శిల్పి, అత్యద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కలిగిన వాడు. వీడు కాలిపోతున్న వాడు బాబో ఆయన ఆకాశానికి ఎగిరి పారిపోవడం మొదలెట్టాట. కాలి పారిపోతుంటే కృష్ణుడు చక్రం తీసి ఆగరో ఆయన చంపేస్తున్నాను అనగానే అర్జున రక్షించన్నట్ట. కృష్ణ ఆగు అని కృష్ణుడిని ఆపి మయుణ్ణి రక్షించి జాగ్రత్తగా తన బాణం మీద ఎక్కించి దూరంగా పంపేశాడు.
శరణాగత రక్షణ తత్పరుడు ధనంజయుడు మయుని ప్రాణముగా చిన్ కరుణను శరణాగతులగు పురుషుల రక్షించునంత పుణ్యము కలదే.
తనని రక్షించమని భక్తితో ప్రార్థించిన మయుణ్ణి ఆ క్షణమే ధనంజయుడు కాపాడాడు. కృష్ణుడే రక్షించచ్చు కదా, ఎందుకు ఈ పనిచేశాడంటే కృష్ణుడు, కృష్ణుడు రక్షించకుండా అర్జునుడి చేత రక్షింపజేస్తే వాడికి అర్జునుడి మీద కృతజ్ఞత ఉంటుంది, ఆ కృతజ్ఞతతో పాండవులకి భవిష్యత్తులో పెద్ద సభాభవనం ఇవ్వాలి, అప్పుడు మయసభ రావాలి, వస్తేనే అసలు దుర్యోధనుడి ఎసరు బయటకు వస్తుంది. అందుకని ఇంత దృష్టిలో పెట్టుకుని కృష్ణుడు చంపడానికి సిద్ధపడినట్టు నటించి అర్జునుడి ద్వారా వాడికి రక్షణ కలిగించాడు, అర్జునుడు కూడా రక్షించాడు. అయినా శరణు శరణు అన్న వాళ్ళని రక్షించటమే ఆ చంద్రవంశస్థుల యొక్క లక్షణం. అలా రక్షించిన పురుషులకున్న పుణ్యం మరెక్కడ ఉండదు, ఎంత పాపాత్ముడైనా రక్షించంటే రక్షించాలట, అందులో అటువంటి వాడిని రక్షించడం తప్పు కాదన్నారు. రక్షించగా వాడు కృతజ్ఞతతో వెళ్ళిపోయాడు. ఆ కృతజ్ఞతతో మయసభ కట్టిస్తాడు తర్వాత, అది సభాపర్వంలో విందురుగాని. ఆ తర్వాత మొత్తం కాండవం అంతా బూడిదైనా చావక మిగిలిన వాళ్ళు ఎంతమందో తెలుసునండి, ఇంత భయంకరమైన ఈ సంఘటనలో ఒక్కడు కూడా బతకూడదని దానికి. ఒకటి, అశ్వశేనుడు తప్పించుకున్నాడు మోహిని మాయ వల్ల. 2, మయుణ్ణి అర్జునుడు వదిలాడు. ఇంకా 4 పిల్లలు మిగిలారట, 4 పక్షి పిల్లలు.
మయుడు అశ్వశేనుండును మందపాల సుతులు 4 శారంగ కొల్లతులు దవదాహభీతికయ్యార్వురు తప్పిరి అన్యజీవులెల్ల అందపగత జీవులైరి.
మయుడు బతికాడు, అశ్వశేనుడు బతికాడు. పూర్వం మందపాలుడని ఒక ఋషి ఉండేవాడు, ఆయనకి నలుగురు పిట్ట పిల్లలున్నారు. ఆ పిట్టలు నాలుగు మాత్రం చిన్నపిల్లలు బతికేయట. ఇంకా తక్కిన వాళ్ళంతా అందులో ఉన్న వాళ్ళంతా పాములు గీములు అందరూ దోమ ఏగ చేమ అనే తేడా లేకుండా ఎలకలతో సహితంగా కాలిబూడిదైపోయారు. అనగానే తెల్లబోయి వైశంపాయనుడు ఇదంతా వింటున్నాడు. వైశంపాయనుడు చెబుతూ ఉంటే జనమేజయుడు వింటున్నాడుగా, వాళ్ళెవరయ్యోయ్ ఆ నలుగురు పిట్టలు అన్నట్ట. అయితే చెబుతున్న విను, పూర్వం మందపాలుడు అని ఒక గొప్ప ఋషి ఉండేవాడు, మహానుభావుడైన 10,000 దివ్య సంవత్సరాలు యోగాభ్యాసంతో తపస్సు చేసి శరీరం విడిచిపెట్టి ఈ శరీరంతో దివ్య శరీరంతో స్వర్గలోకానికి పోయాడు. ఎవడైనా తపస్సు చేస్తే వాడు శరీరం విడిచిపెట్టాక వాడికి అందమైన దేవలోకపు శరీరం వస్తుంది, దాన్ని దివ్య శరీరం అంటారు. ఆ శరీరం మనలాంటి దరిద్రపు శరీరం కాదు, ఈ మాంసమయమైన శరీరం కాదు, దానికి జరామరణాలు ఉండవు. ఆ శరీరంతో రివ్వను స్వర్గానికి పోయాడు. ఈయన స్వర్గానికి పైకంటే వెళ్ళాడు. ఇంకా కాసేపట్లో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఇంద్రుడి దగ్గరకి పితృదేవతలు వచ్చి, ఇంద్ర వీడికి స్వర్గలోక ప్రవేశ అర్హత లేదు, తోసేయి కిందకి అన్నారట. ఇంద్రుడు వాడిని తలకిందులుగా కిందకు తోసేశాడు. వాడు తలకిందులు అయిపోతూ, ఇదేమిటి పితృదేవతలారా, ఇంద్రుడు రాణిస్తూ ఉంటే మీరు వద్దంటే ఇంద్రుడు కూడా కిందకు తోసేస్తున్నాడు, నేనేం పాపం చేశాను, 10,000 సంవత్సరాలు తపస్సు చేశానే, అయినా నన్ను ఎందుకు కిందకు తోసేశారంటే, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనలేదు, పిల్లల్ని కనకుండా నీ వంశాన్ని నాశనం చేసావు గనక నీకు స్వర్గలోక ప్రవేశార్హత లేదన్నారట. వంశంలో తనకంటే ఎక్కువ మంది మగపిల్లలుంటే వాళ్ళు పెళ్లి చేసుకునే పిల్లల్ని కంటే నీకు సన్యాసం పుచ్చుకునే అర్హత ఉంది. నీ వంశంలో మీ నాన్నకు నువ్వు ఒక్కడివే, నువ్వు ఒక్కడివి పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని పొందకపోవటం వల్ల మీ పితృదేవతలమైన మేము నరకానికి పోతున్నాం, కాబట్టి వంశనాశనానికి మూలకారకుడైన వాడు ఎన్ని తపస్సులు చేసినా స్వర్గానికి వెళ్ళాడు, అందుకే తోసేసామనగానే, అయితే మరి నాకు స్వర్గప్రవేశం లేదా అన్నట్ట. మళ్ళీ నువ్వు పిల్లల్ని కన్నావంటే అప్పుడు స్వర్గానికి వస్తావు. స్వర్గానికి వచ్చిన నా కర్మ మళ్ళీ పెళ్లి పెటాకులు ఏమిట్రా బాబు, ఈ పిల్లలు ఏమిట్రా బాబు, ఎప్పటికి నాకు ఈ చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళిన వాడికి పిల్లని ఎవరిస్తారు, బతికొండ గంటిస్తారు. కానీ నేను స్వర్గం నుంచి వచ్చానండి ఆత్మనండి అంటే ఒక్కడ పిల్లని ఇస్తారా? మామూలుగానే ఈ మధ్యకాలంలో మగ పిల్లలకి పెళ్లిళ్ళు ఒకటి వస్తున్నారు. 40 ఏళ్ళు వచ్చి ఎన్ని ఆఫీసర్ ఉద్యోగాలు చేసినా సంబంధాలకు వెతికి వెతికి నానాయాతన పడుతుంది జగత్తంతా. అటువంటిది హఠాత్తుగా వచ్చి స్వర్గం నుంచి వచ్చానండి ప్లీజ్ గివ్ మీ పిల్ల అంటే ఎవడిస్తాడు, వెళ్లరా అని జల్ల మీద ఒకటి కొట్టి పంపుతారు. అందువల్ల ఎలాగాని ఆలోచించి వెంటనే సంతానం పొంది మోక్షం పొందడానికి ఒకటే మార్గము అని పక్షులకి వెంటనే పిల్లలు పుడుతున్నాయి అని భావించేట. తాను బ్రతికున్న రోజుల్లో లపిత అని ఒక ఆవిడుంది, చాలా గొప్ప భార్య. ఆ భార్యని పెళ్లైన వెంటనే వదిలేసిపోయిన పాపంరావు కనుకుని ఏడుస్తూ ఆ భార్య ద్వారా సంతానం పొందడం కష్టమని భావించి ఏం చేశాడు, వెతగ్గా వెతగ్గా జరిత అని ఒకనొక పిట్ట కనపడింది. ఆ శారంగం అనే పక్షిని చూచాడు. ఆ జరిత దగ్గరికి వెళ్ళి ఈయన పిట్ట రూపంలోకి మారిపోయి, నేను ఒక మగపిట్టని నువ్వు ఆడపిట్టవి, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే సంతోషం అయ్యా, నువ్వెవరో నాకు తెలుసు అందిట. అది నేనెవరో నీకు ఎలా తెలుసు, మందపాలుడివి ఆ మాత్రం తెలియని మందబుద్ధినా నేను అందిట. ఓరి నీ దుంపదగ నీకెలా తెలుసు అంటే నేను కూడా తపస్సు చేసి పొరపాటున చిన్న శాపం వల్ల ఈ పిట్టనయ్యానయ్యా, అందువల్లే మహామహిమాన్వితుడవు నీవి అని ఎరుగుదును, నిన్ను పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే నాకు కూడా మోక్షం అంచేత పెళ్లి చేసుకుని పిట్టల పెళ్లి అని ఒకటి ఉంటుంది. పిట్టల పెళ్లి అంటే తాళి కట్టక్కర్లా, ముక్కులు రెండు టిక్ 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 అని 3 సార్లు కొట్టుకుంటే అది పెళ్లి, అదే 3 ముళ్ళు అన్నమాట. ఆ రకరకాల పెళ్ళిళ్ళు మరి ఇవన్నీ తెలుసుకోవాలి, ఏమీ తెలియకుండా పురాణం చదువుతున్నామంటే ఏం ఉపయోగం లే, కాలహరణం తప్ప. ఈ విధంగా పిట్టల పెళ్లిళ్ళు అయ్యింది. ఇక్కడ ఈ మగపిట్టని అంటే మందపాలుడు ఈ జరితని పెళ్లి చేసుకున్నట్ట. వెంటనే ఆవిడ గర్భం ధరించింది. గర్భం నుంచి 4 గుడ్లు చెట్టు మీద పెట్టింది. ఆ గుడ్లు పసిగుడ్లు అయ్యాయి పగలగొట్టుకుని, రెక్కలు రాక ఎర్రని నోళ్లతో అప్పుడప్పుడే బుల్లి బుల్లి పాపలు అవుతున్నాయట. ఆ 4 మగపిల్లలే. ఇంకా నాకు పిల్లలు పుట్టారు కనుక మోక్షానికి పోతున్నానని ఈయన అక్కడి నుంచి ఎగిరి బయటకు రాగానే ఈ పాత భార్య ఉంది లపిత, ఆవిడొచ్చి ఏమయ్యో పెళ్ళైన వెంటనే తపస్సును వెళ్ళిపోయావు, పోని వచ్చి మళ్ళీ నా ద్వారా సంతానం పొందుతావు అంటే వెళ్ళి వెళ్ళి ఆ పిట్టని పట్టుకున్నావు, నేను నీ వెంట వస్తానగానే సరే ఇదో బంధం ఉంది కదా అని ఆవిడతో కలిసి ఓ చోటకి వెళ్ళి వేద మంత్రాలు చదువుకున్నట్ట. ఆవిడకు కూడా మోక్షం ఇవ్వకుండా వెళ్ళడానికి వీల్లేదు. భార్యను విడిచిపెడితే ఎప్పుడూ ముక్తి ఉండదు గుర్తుపెట్టుకోండి. పరమ పతివ్రత అయిన భార్యను విడిచిన ఏ దుర్మార్గుడికి కూడా మోక్షం ఉండదన్నారు. ఎన్నో జన్మల సంస్కారం వల్ల ఒక మంచి ఇల్లాలు వస్తుంది, ఆ ఇల్లాలని చాలా జాగ్రత్తగా చూసుకోక పోతే అది ద్రోహం. అందుకని అది ఎరిగి మందపాలుడు లపితతో వెళ్ళిపోయాడు. ఆ లపితతో దూరంగా వెళ్ళిపోయిన సమయంలో అడవి తగలబెట్టేశాడు ఇక్కడ కాండవ వనాన్ని అగ్నిహోత్రుడు. దాంతో ఈ తల్లి పాపం నాయనలారా ఇదెక్కడ కర్మరా, అడివంతా తగలబెట్టేశారు, నేను మందభాగ్యురాలని, భర్త వచ్చాడనుకుంటే కొంతకాలం కూడా గట్టిగా ఉండకుండా మిమ్మల్ని నా కడుపులో పారేసి తాను మరో భార్యతో పారిపోయాడు అసలు భార్యతోటి. మీరు చూస్తే పసిగుడ్లు రెక్కలు లేవు, ఎలాగ మీరు కాలిపోతారేమో, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను, మిమ్మల్ని అగ్ని బాధ పడకుండా రెక్కలతో జాగ్రత్తగా కాపాడతానంటే పాప ఈ పిల్లలు ఏమున్నాయి, అమ్మా అలా చెయ్యలేవే, నువ్వు రెక్కలు మా మీద పెడితే నీ రెక్కలు కాలిపోయి నువ్వు ఊడిదైపోతావు, మా కర్మ ఎలాగే ఉంటే అలాగే ఉంటుంది, నువ్వు ఎగిరిపో, నువ్వు బతికుంటే ఇంకో నలుగురు పిల్లలు పుడతారు, నువ్వు చచ్చిపోతే పిల్లలు ఉండరు, మేము చచ్చిపోతే చచ్చిపోతాం వెళ్ళిరా అన్నారట బుల్లి బుల్లి పిల్లలు. అనగానే, లేదు నాయన పిల్లల్ని మిమ్మల్ని వదిలి వెళ్ళలేను, ఓ పని చేస్తాను, ఇక్కడ ఒక ఎలక్కన్నం కనపడింది నాకు, ఆ కన్నంలో పెట్టేసి పైన మట్టి కప్పేస్తాను, అప్పుడు అగ్నిహోత్రుడి వల్ల మీరు కాలిపోరనగానే అప్పుడు మళ్ళీ ఏమన్నాయి, బొరియలోనున్న ఎలుక పొంచి మింగు, బొరియలో ఉంటే ఎలకలు మమ్మల్ని తింటాయి, అయినా బొరియలో ఉంటే మాత్రం ఈ వేడికి కాలిపోమని ఉంది. ఒకటి చెబుతున్నామమ్మా, చావు ఎవరికైనా తప్పదు, జీవితంలో ఒక్కసారి చేస్తాం, రోజు అనుక్షణం చావడం అనవసరం, నిర్భయంగా బతకాలి, ఏమైతే అవుతుంది, మానవుడై పుట్టాక కష్టాన్ని ఎదుర్కోవాలని కదా మా నాన్నగారు చెప్పారు, ఆ మాట పిట్టల మీద మాకు కూడా వర్తిస్తుంది, మేం ఎలక నోట్లో పడి చావం, దరిద్రపు దుర్మరణం పొందం, హాయిగా అగ్నిజ్వాలలో పడి చచ్చిపోతే పుణ్యం కూడా, అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించుకుంటాం అనగానే, సరే ఇక తల్లి వీళ్ళ మాట కాదనలేక నువ్వు వెళ్ళకపోతే మా మీద ఒట్టన్నారట పిల్లలు, అందుకని ఆ తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈలోపు అక్కడ మందపాలుడు లపితతో చాలా దూరం వెళ్ళిపోయి, అయ్యయ్యయ్యో ఎంత పొరపాటు జరిగింది, పిల్లల వల్ల మోక్షం అనుకుని పక్షి పిల్లల్ని కన్నాను, ఆ పిల్లలున్న చోట అగ్నిహోత్రుడు భగ్గుమని మండిస్తున్నాడు అనుకుని అగ్నిన్ దోతం వృణీమహే అంటూ సూక్తులు చదివి, అగ్నిహోత్ర సమస్త లోకేశ్వర అమిత భోజన సమస్త భక్షక సర్వభక్షక, నాకు కాక లేక పుట్టారు నలుగురు కుమారులు, ఆ కుమారుల్ని రక్షించని పరిపరి విధాలుగా అభ్యర్థించాట. అప్పుడు అగ్నిహోత్రుడు నీకేం పర్వాలేదు నీ కొడుకులు రక్షిస్తానన్నాడు. ఈలోపు ఇక్కడ అగ్ని మండిపోతూ ఉంటే మళ్ళీ ఈయనకు అనుమానం వచ్చి, వాడు దుర్మార్గుడు అగ్నిహోత్రుడు అంటే వాడికి జాలేమిటి, ఎవడిని పడితే వాడిని కాల్చేస్తాడు, అందగత్తెల్ని కాల్చేస్తాడు, పురుషుల్ని కాల్చేస్తాడు, పిల్లల్ని కాల్చేస్తాడు, దూడల్ని కాల్చేస్తాడు, ఇళ్లు తగలబెట్టేటప్పుడు లోపలున్న అనేక రకాల ఆయుధాలతో పాటుగా బంగారం వంటి ధాతువుల్ని కూడా కాల్చేస్తాడు, వాడికి జాలేమిటి, వీడిని నమ్మాను అక్కడికి పోతే బాగుండు అంటూ ఉంటే, లపిత తొందరపడి అనకు, అగ్నిహోత్రుడు మాట ఇచ్చాడంటే ఆయన నిలబెట్టుకుంటాడు, నాకు కూడా శుభశకునాలు అవుతున్నాయి, నీ పిల్లలు బ్రతుకుతారు అందిట. ఈలోపు ఈ పిల్లలు ఉన్న చెట్టు దగ్గరకు వచ్చేసింది అగ్నిజ్వాల. వెంటనే ఈ పిల్లలు అగ్నిహోత్ర శరణు శరణు అని పరిపరి విధాలుగా ప్రార్థించగానే ఆయన జాలిపడిపోయి, పాపం వాళ్ళ నాన్న కోరాడు, వీళ్ళు కోరుతున్నారు అని ఆ ఒక్క చెట్టు చుట్టూతగా వెళ్లకుండా ఈ వేడు కూడా తగలకుండా ఉపసంహరించి చల్లని గాలి తగిలేలా చేసి మిగతా అంతా కాల్చి బూడిది చేశాడు. దానితో సమస్తం నాశనమైన మయుడు తప్పించుకున్నాడు, అశ్వశేనుడు తప్పించుకున్నాడు, ఈ మందపాలుడి పిల్లలు మాత్రం తప్పించుకున్నారు. ఆ అగ్ని చల్లారగానే మందపాలుడు వచ్చి వారిని తల్లితో పాటుగా సంరంభంతో చూచి ముచ్చటపడి వాళ్ళని పెంచి మరో చోటకి తీసుకుపోయాడు. అదిగో ఆ తర్వాత నాలుగు పక్షులు జగత్తులో అనేకమైన వేదాలను ప్రచారం చేసి పక్షి వేదము అనే పేరుతో లోకానికి ఒక దివ్య సందేశాన్ని కూడా ఇచ్చాయి. ఈ విధంగా ఈ ఆరుగురు తక్కిన వాళ్లంతా కాండవ వనంలో కాలి బూడిదైపోయారు. వాళ్ళైపోగానే అప్పుడు అగ్నిహోత్రుడు మళ్లీ బ్రాహ్మణ వేషం ధరించి పరిపరి విధాలుగా అభినందించి, మీరు భూమి మీద ఉన్నంతకాలం ఈ వస్తువులు మీవే, మీరు అవతారాలు చాలించేటప్పుడు మా వస్తువులు మాకు వస్తాయి, అన్ని వేళల్లో మీకు విజయం కలుగుగాక, విజయోస్తుని దీవించి అగ్నిభట్టారకుడు అదృశ్యమైపోయాట. అప్పుడు వచ్చాడు ఇంద్రుడు మహానందంతో ఐరావతం మీద ఎక్కి దేవతల్ని బృహస్పతిని వెంట పెట్టుకుని, నాయన అర్జున అంటూ, కృష్ణార్జునులు ఇక్కడ నన్నయ్య గారన్న ఔచిత్యపు మాట ఏమిటో తెలిసిన, సకల సురల చేత నమస్కారాలు అందుకుని వారయ్యు అంటాడు. అందరు దేవతలు నమస్కరిస్తారు నిజానికి నరనారాయణుడికి కృష్ణార్జునుడికి, కానీ ప్రస్తుతం మానవ రూపంలో ఉండడం వల్ల దేవేంద్రుడికి నమస్కరించారట ఔచిత్యాన్ని పాటించి. అప్పుడు దేవేంద్రుడు వాళ్ళని కౌగిలించుకుని దీవించాడు, అర్జునుడికి అనేకమైన అక్షయతూణీరాలు ఇచ్చాడు, ఆగ్నేయాస్త్రం ఇచ్చాడు మొదటిసారిగా. మళ్ళీ ఈ ఆగ్నేయాస్త్రం పూర్వం లాంటిది కాదు, ఏకకాలంలో 100 దిక్కులను వ్యాపించి అన్ని వైపులా ఉన్న రథాలన్నిటినీ ఒకేసారి భస్మం చేయగలదు. అటువంటి అత్యద్భుతమైన దివ్యమైన ఆగ్నేయాస్త్రాన్ని, వారుణాస్త్రాన్ని, ఇంకా అనేక చక్రాలని, ఆయుధాలని, వీటన్నిటినీ ఇచ్చి భవిష్యత్తులో వజ్రంతో సమానమైన దేహం నీకుంటుంది, నీ గాంధీవాన్ని ఇతరులకు తెలిసేలాగా ఎవరూ తెగొట్టకుండా ఉందురుగాక అని వరం ఇచ్చాడు. ఈ మాటలో అంతరార్థం చెబుతా వినండి. గాంధీవం మీదకి ఎవరు బాణం వేసినా అది విరగదు. గాంధీవానికి అల్లె తాడని ఉంటుందిగా తాడు, ఆ తాడు ఉంటేనే బాణం వేయగలం. ఈ తాడు ఈ సృష్టిలో ఎవడూ తెగొట్టలేడు. ఒకవేళ ఎవడన్నా తెగొట్టినా రెండో వాడికి తెలియదు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, కర్ణుణ్ణి చంపే ముందు కర్ణుడు బాణం వేస్తే ఆ తాడు తెగిందిట, కానీ టక్కన అర్జునుడు దాన్ని సవరించేశాడు. ఆ సవరించడం వల్ల అది తెగిందనే ఊహ కర్ణుడికి కలగలేదు, అంటే తెగినా కర్ణుడికి తెలియలేదు ఈ ఇంద్రుడిచ్చిన వరం వల్ల. ఒక్క కర్ణుడు తప్ప ఆ తాడు తెగొట్టగలిగిన వాడు ఈ సృష్టిలో మరొకటి లేకుండా పోయాట. అది కూడా చచ్చే ముందు విజృంభించాడు. కర్ణుడు ఎప్పుడు చావు దెబ్బలేతున్నా ఒక్క మరణాపాయ స్థితి ముందు ఆరిపోయే దీపం వెలిగినట్టు ఒక్కసారి ఆఖరి రోజు మాత్రం విజృంభించాడు. ఇంకా మామూలు విజృంభణ కాదు, అర్జునుడు కూడా అసలు వీడిని జయించగలను అనుకున్నట్టు ఒక మూమెంట్లో, కానీ తర్వాత మళ్లీ ధైర్యం తెచ్చుకుని చావు కొట్టేశాడు, అది వేరే విషయం. ఈ విధంగా అనేక వరాలు పొంది కృష్ణార్జునుడు కృతకృత్యులై అన్నగారి దగ్గరకు వచ్చి చెప్పగానే అన్నగారు బ్రహ్మానంద భరితులై దీవించారు. ఆ కాండవాన్ని శుభ్రం చేసుకున్నారు. ఇక్కడితో మనకి ఆది పర్వాన్ని మనం యథాశక్తిగా ముచ్చటించుకున్నాం. తదనంతరంలో సభాపర్వంలో మయసభ మొదలైన అనేక విశేషాలు వస్తాయి. పరమేశ్వర సంకల్పం ఏమాత్రం విఘ్నం కలగకుండా, ఎందుకంటే ఎప్పుడూ కూడా నిర్విఘ్నంగా సాగాలి అంటే వ్రాయసకాడైన విఘ్నేశ్వరుని దివ్య అనుగ్రహం కావాలి. ఆ మహానుభావుడు మనల్ని సంపూర్ణంగా కటాక్షించాడు. ఎక్కడ ఏ విధమైన ఆటంకం లేకుండా ఆది పర్వం పూర్తయింది. ఇలాగే తక్కిన పర్వాలన్నీ కూడా సంపూర్ణంగా దిగ్విజయంగా అవుతాయని మరొక్కసారి అనుకుంటూ, అశ్వమేధ పర్వం చెప్పేటప్పుడు జూన్ నెలలో కలుస్తాం. డేట్ ఎప్పుడండి అది? 1వ తారీఖు నుంచే. జూన్ 1 నుంచి 7వ తారీఖు వరకు అశ్వమేధ పర్వం చాలా గొప్పది. ఎందుకంటే అశ్వమేధ పర్వంలో భగవద్గీతకి రెట్టింపు గీత ఉంది. భారతంలో 3 గీతలున్నాయి. అందులో 9 అధ్యాయాలతో వ్యాధగీత, అరణ్య పర్వంలో ధర్మవ్యాధుడు చెప్పిన గీతని వ్యాధగీత అంటారు. ఇంకా భీష్మ పర్వంలో ఈ 9కి రెట్టింపు 18 అధ్యాయాల్లో భగవద్గీత ఉంది. మళ్లీ శ్రీకృష్ణుడు అశ్వమేధ పర్వంలో భగవద్గీతకి రెట్టింపు 2 18 36 అధ్యాయాల్లో అనుగీత చెప్పాడు. ఆ అనుగీత ఉంటుంది, అబ్బో సంవత్తుని చరిత్ర, మరుత్తరా చరిత్ర, అత్యద్భుత దివ్య కథలతో ఉంటాయి. ఇంకా అశ్వమేధ పర్వం కాని మౌసలం, ముసలం పుడుతుంది యాదవ వంశంలో, అది కాని మహాప్రస్థాన పర్వాల వరకు నాకు ఇచ్చారు. ఒక్క స్వర్గానికి మాత్రం నేను మోక్షం ఇస్తాను తప్ప దిక్కుమాల స్వర్గం ఇవ్వను గనక స్వర్గారోహణం వేరే వారికి అంటగట్టారు. అంచేత అందరికీ శ్రీకైవల్య పదంతో పాటు సకల శుభాలు ఇచ్చే ఆ ఘట్టంతో జూన్ 1 నుంచి 7వ తారీఖు వరకు కూడా మనం కలుసుకుంటాం. అనేక ధన్యవాదాలు. సమస్త సన్మంగళాన్ని సంతు. శ్లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇప్పుడప్పుడే మంగళహారతి ఇవ్వకండి, వారి కార్యక్రమం అయ్యాక మంగళహారతి ఇస్తాం. హారతి ఇస్తే ఇంకే పని చేయడానికి ఉండదు.
మా సంస్థ తరపున మా సార్ డాక్టర్ మల్లి కృష్ణారావు గారిని, శ్రీమతి కృష్ణకుమారి గారిని వేదిక మీదకు వచ్చి గురువు గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు సభాపర్వం 5 రోజులు చెప్పనున్నారు. దానికి కూడా మీరందరూ వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం.
మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ